गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलम् गुरुमूर्तिः पूजामूलम् गुरुपादम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नाम्ना परमात्मने नमः
థ్యాంక్ యూ కృష్ణ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమ. ఈరోజు మన శాంతి ఆంటీ మాట్లాడతారండి. నాకు శాంతి ఎప్పుడు కూడా శాంతిని తలపెట్టుకుంటే చాలా చాలా క్లోజ్గా అనిపిస్తుంది, అంటే ఇన్నర్గా చాలా తక్కువ. ఆవిడతో నేను ఆవిడ మాట్లాడు చాలా తక్కువ, బట్ నాన్నగారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి కూడా శాంతి అంటే ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఎప్పుడు క్వయట్గా, చాలా క్వయట్గా ఆవిడ వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయేవారండి గురువు గారి దగ్గర. ఎప్పుడు ఎప్పుడు అంటే క్వైట్గా ఉంటారు. డెస్టినీలో ఏదొచ్చినా అది చాలా సరెండర్తో ఫేస్ చేయడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల అందరూ నైబర్హుడ్లో కూడా లైక్ చాలా సత్సంగం కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ ప్రారంభం ఎలా ఉన్నా కూడా దాన్ని చాలా ధైర్యంగా చాలా శాంతిగా ఫేస్ చేస్తూ, నీ పేరే శాంతి కదమ్మా, నీ పేరే శాంతి కదమ్మా అని నాన్నగారు ఎన్ని సందర్భాల్లోనూ అన్నారు ఆంటీని. అదేనండి, ఇప్పుడు శాంతి అసలు అంటే ఆ పేరు ఆవిడ పేరుకు తగ్గట్టుగా ఆంటీ ఉండడమే కాదు, ఆవిడ చెప్పే సత్సంగం కూడా మనకు కూడా శాంతి కలగజేస్తుంది. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కూడా జీవితంలో మనం ఎంత విన్నాము, ఎంత రిపీట్ చేస్తున్నాము, లేకపోతే ఎంత చదువుకుంటున్నాము అనేది అప్రధానం. ఆయన చెప్పింది మన జీవితంలో మనం ఎంత ఆచరించగలుగుతున్నాము, ఆయన చెప్పిన శాంతి లోపలున్న శాంతి మనం ఎంత పొందగలుగుతున్నాము, పరిస్థితులు ఎలా ఉన్నా అనేది కొలత పద్దండి. సో అది ఎవరికి వాళ్ళకి తెలుసు మనకి, అంటే ఎవరంత అంటే ఎవరి కన్సైన్స్కి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అంటే మనం పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండగలుగుతున్నాము అనేది. అలా ఆవిడ ఎప్పుడు ఒకే రకంగా అంటే పాతికి 27 ఇయర్స్ దాకా ఆంటీని చూసినప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో అదే చిరునవ్వు, అదే అంటే ఫిజికల్గా కానీ మానసికంగాని ఎమోషనల్గా కానీ లైక్ ఆల్వేస్ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఒక చిరునవ్వుతోటి, అంటే ఆవిడ చూస్తేనే మనకి ఎంతో ప్లెజెంట్గా అంటే ఎంతో శాంతిగా మనం ఫీల్ అవుతాం ఆవిడ చూస్తే. సో ఇది నేను ఎగ్జాజరేట్ చేయడమో లేకపోతే పొగడ్త కోసం గొప్ప కోసం చెప్పడం కాదు, నా ఫీలింగ్ ఆంటీ గురించి అది. సో ఆంటీ మీ నోట్ ద్వారా మాకు సత్సంగం వినడం చాలా ఆనందం. అండ్ మీరు అన్నట్టు నాన్నగారు ఎంత చెప్పిస్తే అంతే, దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ నేను చేయవలసిన అవసరం లేదు. అప్పుడప్పుడు అవసరం అయితే నేను కాంట్రిబ్యూట్ చేస్తాను నాన్నగారు పద్ధతిలో మనకి, అది డెఫినెట్గా అలా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. చెప్పండి ఆంటీ శాంతి ఆంటీ. అంటే సత్సంగం కూడా ఆంటీ చేస్తారు, ఐ మీన్ నర్సాపురంలో కూడా లైక్ క్లోజ్ పీపుల్ అక్కడ దగ్గరలో వాళ్ళకి కూడా ఎప్పుడు సత్సంగం నడిచేది నర్సాపూర్లో. అండ్ శాంతి ఆంటీ వన్ ఆఫ్ ది మెయిన్ టీచర్స్ అక్కడ, అందరూ చాలా ఐకమత్యంగా కూడా ఉంటారు నరసాపురం భక్తులందరూ కూడా.
అక్కడ వాళ్ళ అంటే జాడ కనపడనివ్వకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్వైట్ గా వస్తారు, క్వైట్ గా వెళ్తారు, అందరిలోని మంచి చూస్తారు, అందరిని అప్రిషియేట్ చేస్తారు, అందరిని నాన్నగారిని చూసినట్టే అందరు భక్తుల్లో కూడా నాన్నగారిని చూసుకోవడమే కాదు, వాళ్ళు వేరే బయట ఇతరత్ర మాటలు అసలు మాట్లాడుకోవడం నేను నరసాపురం భక్తుల్ని ఎప్పుడూ చూడలేదండి. ఆశ్చర్యం ఏంటంటే ఐ మీన్ భక్తులు బోల్డ్ మంది ఉన్నారు, వేల మీద ఉన్నారు. మరి ఆ ఊరు ప్రభావమో లేకపోతే అది మరి మహర్షుల ప్లేస్ కూడా అనుకుంటు కదా, అంతర్వేది ఆ చుట్టుపక్కల అంతా కూడా. సో ఆ వైబ్రేషన్స్ కూడా అంటే లైక్ పుట్టిన ప్లేస్ని బట్టి కూడా అలా పుడతారేమో అలాంటి చోట్ల. ఎందుకంటే నరసాపురం భక్తుల్లో నేను ఎవరిని చూసినా కూడా ఎప్పుడు క్వైట్ గా వస్తారు, ఎక్కడ అల్లరి ఆడంబరం ఏమీ ఉండదు, క్వైట్ గా పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ చెప్పిన సబ్జెక్ట్ ని నెవరేసుకుంటారు, మననం చేసుకుంటారు, వాళ్ళ జీవితంలో ఆచరించడానికి చూస్తారు. అందరిలో మంచే తప్ప ఒక చెడు కనిపించడం కానీ ఒక నెగిటివ్ రిమార్క్ కానీ వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు వినపడదు అసలు, అంటే మనం విందామన్నా వినపడదు. సో చాలా అంటే సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను అండి. చెప్పండి అండి.
ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీనాన్నాయ. ఓం నమో భగవతే శ్రీనాన్నాయ. ఓం నమో భగవతే శ్రీనాన్నాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల. నాన్నగారు ఏమని చెప్పేవారంటే నాన్నగారు ఇప్పుడు మీటింగ్ చెప్తా ఉన్నా సబ్జెక్ట్ చెప్తా ఉన్నా ఏమని చెప్పేవారంటే ప్రియమైన ఆత్మ బంధువులారా అనేవారు అన్నమాట. అంటే మన అందరం కూడా ఆత్మ బంధువులే కానీ దేహ బంధువులు కాదనమాట అండి. గురువు అసలు భూమి మీదకి రావటం మన అందరినీ తన స్వరూపం ఇవ్వటం కోసమే ఆయన దేహం ధరించి వస్తారనమాట అండి. గురువు దేహం ధరించి రావటం మళ్ళీ మనందరికీ కూడా ఆయన వచ్చిన టైంలో దేహాలు ధరింపచేసి ఆయన చేత ఆకర్షింప చేసుకుని ఆయన చుట్టూ తిప్పుకుని ఆయన ఏ స్థితిని అయితే అనుభవిస్తున్నారో ఆ స్థితిని మనకు అందచేయటానికి గురువు భూమి మీదకి వస్తారనమాట. అంటే గురువు భూమి మీదకి వచ్చిన ఒకే ఒక్క ప్రయోజనం ఏంటంటే అండి, మనందరికీ కూడా ఆయన స్వరూపాన్ని ఇవ్వటానికే ఆయన భూమి మీదకి వస్తారు, లేకపోతే ఆయనకి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదనమాట అండి. అటువంటి గురువు మనకి దొరికినందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులు అనమాట అండి. నాన్నగారు మనని ఏం చేశారంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆరాధిస్తే ఆయన్ను పూజిస్తే నువ్వు ఆ స్థితిని పొందుతావు అని చెప్పలేదండి. ఏమని చెప్పారంటే భగవంతుడు అంటే నూటికి నూరు పాళ్ళు నీ హృదయంలోనే ఉన్నాడు, 100% ఉన్నది నీ హృదయంలో. ఏ నీ హృదయంలో ఆయన ఎలా ఉన్నారు? ఆత్మగా ఉన్నారు. ఆ హృదయంలో ఉన్న పరమాత్మ నువ్వు దర్శింప చేసుకోవటానికి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు. అందుకని హృదయంలో ఉన్న భగవంతుణ్ణి మనం అనుభవంలోకి తెచ్చుకోవటానికి నాన్నగారే మనకి సహాయ సహకారాలన్నీ కూడా అందించేశారు. మనం కష్టపడవలసిందంటూ ఏమీ లేదండి, నేర్చుకోవలసిందంటూ కూడా ఏమీ లేదండి, చేయవలసిందంటూ కూడా ఏమీ లేదు. మొత్తం అంత వివరంగా మనకి అర్థమయ్యేలాగా, అది అనుభవానికి వచ్చేలాగా మాటల ద్వారా, ప్రేమ ద్వారా, ఆయన చూపు ద్వారా, ఆయన టచ్ ద్వారా, ఆయన చుట్టూ తిప్పుకునండి, హృదయంలో ఉన్న వస్తువుని మనకి తెలియపరిచారనమాట. అంటే మనం మామూలుగా ఎలా ఉన్నాండి, దేహమే నేను, మనసే నేను అనుకుంటా జీవిస్తున్న జీవుణ్ణండి. ఒక్కసారిగా నాన్నగారు ఏమని చెప్పారంటే, ఇప్పుడు మీటింగ్ చెప్పినప్పుడు ఎప్పుడు అనేవారు, మీరందరూ ఆత్మస్వరూపులే అనేవారు అనమాట. అప్పుడు అసలు అర్థమయ్యేది కాదు, ఏంటి నాన్నగారు ఆత్మస్వరూపులు అంటున్నారు, మన ఆత్మస్వరూపం అసలు ఆత్మ అంటే ఏంటి అనేసింది. నాన్నగారు చెప్పిన మాట చాలా ఇష్టంగా ఉండేది, మీరు ఆత్మస్వరూపులు అనేటప్పటికి ఆనందం వచ్చేది, కానీ అది అందటం చాలా కష్టంగా ఉండేది. కానీ మీరు అందరూ ఆత్మస్వరూపులేని గురువే చెప్తున్నారు కదా, మనం నిజంగా ఆత్మస్వరూపులమేనా, అయితే ఈ దేహానికి మనకి ఎట్టి సంబంధం లేదా అని ఎప్పుడైతే ఆత్మ అంటే నేనే అనే త్రవ్వంత ముల్లంత ఇష్టం కలగటం మొదలు పెట్టిందో, అప్పుడు నాన్నగారు దానికి తగ్గట్టుగా గైడ్ చేసుకుంటా వెళ్ళేవారు అనమాట. ఎలాగంటే అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటంటే అండి, మనకి పదానికి అర్థం కూడా తెలియాలి. ఆత్మ అంటున్నాం, బ్రహ్మం అంటున్నాం, చైతన్యం అంటున్నాం, ఇలా రకరకాలుగా అనుకుంటున్నాం అండి. అసలు ఆత్మ అంటే ఏంటంటే, ఆత్మ అనే పదం సంస్కృతంలో ఆత్మ అంటారండి, దాన్నే తెలుగులో నేను అంటారనమాట అండి. ఇప్పుడు ఆత్మ అంటే ఎవరంటే నేను అంటే, ఇది కొంచెం మనకి నాన్నగారి దగ్గర మనకి వినున్నమలని మనకేమి ఇబ్బంది అవ్వదు, కానీ నేను అనేటప్పటికీ గబుక్కుని దేహగతమైన నేనేమో పొరపాటు పడుతున్నామేమో అనుకుంటాం అనమాట. కాదండి, అసలు నేను అంటే ఆత్మ అంటే నువ్వు నేను అనేది నీకు ప్రత్యక్షంగా ఉంది. భగవాన్ అనేవారు కదండి, ప్రత్యక్షంగా ఉన్నదాన్ని తెలుసుకోకుండా ఎక్కడో పరోక్షంగా ఉన్న వాటిని పట్టుకుంటావేంటి అనేవారు అనమాట. అంటే నేనంటే ఏంటి, ఆత్మ అంటే నేనేంటి, ఆత్మస్వరూపమా? మరి అయితే ఈ దేహం నేను అనుకుంటున్నాను, దేహం చేసే పనులు నేను అనుకుంటున్నాను, మనసుకు వచ్చే ఆలోచనలు నేను అనుకుంటున్నాను, మరి అన్ని ఏంటి అంటే, నాన్నగారు సబ్జెక్ట్ చెప్తా, దేహానికి వివరణ అంతా ఇస్తా, అది నువ్వు కాదు. అంటే దేహం గురించి మనం ఆలోచించాలండి. ఆత్మ అంటే ఏంటి, అంతటా ఉన్నది, ఆకాశంలో అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మ. అంటే భగవంతుడు అంటే ఎవరండి, దేవుడు అంటే ఎవరండి, అంతటా ఉన్నవాడు. ఆయన లేని చోటు ఎక్కడా లేదనమాట అండి. ఆయన లేని చోటు ఉందని బ్రహ్మ అన్నమూలానే ఆయనకి బ్రహ్మదేవుడికండి గుడి లేకుండా అయిపోయిందండి. అంటే ఇప్పుడు మనం ఈ మాటను బట్టండి, భగవంతుడు లేని చోటు లేదు అంటే అంతా భగవంతుడే, అంతా ఆయనే. మరి అంతా భగవంతుడే అయితే, అంతా ఆయనే అయితే, మరి దేహం ఏంటి, ఈ మనసు ఏంటి, ఈ తలంపులేంటి? అంటే దేహం ఇవాళ కనిపిస్తుంది, రేపు కనిపించదు, ఇంకో లేకపోతే ఇంకో 10 సంవత్సరాలకి ఈ దేహం కనిపించదు. మరి దేహం నిజం ఎలా అవుతుంది, దేహం సత్యం ఎలా అవుతుంది? అలాగే మనసుకి తలంపులు వస్తున్నాయి, తలంపులు వస్తా ఉంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి, ఆ తలంపులు భరించలేకనమాట అండి. మరి అన్ని తలంపులు వస్తా ఉంటే, తలంపే గనక నిజమైతే, మనసే గనక నిజమైతే, గాఢ నిద్రలో మనసు అణిగిపోయినప్పుడు నీకు తలంపులు అణిగిపోతున్నాయి. ఇది నీకు రోజు ప్రతినిత్యం జరుగుతుంది, ఎప్పుడు ఆత్మానుభవం అయిన తర్వాత కాదు. మరి ప్రతినిత్యం నీకు జరుగుతున్న ఇది ఈ ప్రక్రియ, మరి తలంపులు నన్ను వేధిస్తున్నాయని, తలంపులు ఇబ్బంది పెట్టేస్తున్నాయి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయని తలంపుల చుట్టూ తిరిగాం కదండి. అంటే తలంపు అసలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారండి? హృదయంలోంచి. హృదయం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? స్వరూపం. అంటే ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రావట్లేదు అనమాట. ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయంలోంచే వస్తుంది అనమాట. అంటే భగవంతుడి దగ్గర నుంచే తలంపు వస్తుంది అనమాట. అంటే భగవంతుడి దగ్గర నుంచే తలంపు వస్తావంటే అది భగవంతుడికి సంబంధించిందా లేదా నీకు సంబంధించిందా? అంటే హృదయంలోంచి తలంపు వస్తుందంటే అది భగవంతుడికి సంబంధించిందే. అందుకని భగవంతుడి దగ్గర నుంచి వచ్చే తలంపుని మళ్ళీ భగవంతుడి దగ్గరికే పంపేయి. అప్పుడు ఏమవుతుందంటే అండి, తలంపులు డిస్టర్బెన్స్ మనకి తగ్గుతుంది అనమాట అండి. అంటే దీనికి ఎలా అంటే అండి, ఇప్పుడండి ముందు మనకు ఒక లక్ష్యం ఉండాలండి. అసలు నేను భూమి మీదకి వచ్చింది ఎందుకు? గురువు దగ్గరికి వెళ్ళింది ఎందుకు? గురువు బోధ విన్నది ఎందుకు? వీటి అన్నిటి యొక్క ప్రయోజనం ఏంటి? అసలు నేను దేనికోసం వెళ్తున్నాను గురువు దగ్గరికి? అంటే బాహ్యంగా శరీరానికి ఏమన్నా కంఫర్ట్స్ కోసమా, లేకపోతే బాహ్యంగా కష్టాలు సుఖాలు వస్తే వాటిని తట్టుకోవటానికి గురువు దగ్గరికి వెళ్తున్నానా? ఎందుకు? ఫస్ట్లో అలాగే వెళ్ళామండి. నాన్నగారి దగ్గరికి వెళ్తే శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్, అలానే వెళ్ళాం. కానీ గురువు ఏం చేశాడంటే అలా తీసుకెళ్ళి 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 ఆ దేహం గొడవ నీకెందుకే, ఆ మనసు గొడవ నీకెందుకే, అవి నువ్వు కాదు కదా, నువ్వు కానిదాని గొడవ నీకెందుకు? నువ్వేదైతే అయ్యున్నావో దాన్ని పట్టుకో, దాని మీదే నీ దిష్టి అంతా పెట్టు, కానిది కానట్టుగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అసత్యంతో అబద్ధంతో సత్యాన్ని ఎవరైనా పట్టుకోగలవండి? సత్యాన్ని పట్టుకుంటే సత్యం యొక్క ప్రభావం వల్ల లేనిది లేనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దీనికి ఏం చెప్తారంటే అండి, ఇప్పుడు మనసులో ఉన్న గుణాలు పోగొట్టుకోవాలి, మనసులో ఉన్న తలంపులు పోగొట్టుకోవాలి, మనసుని బాగు చేసుకోవాలి అని అనుకుంటున్నాం కదండి. మనసుని ఎలా బాగు చేసుకుంటాం అంటే అండి, ఇప్పుడు మనసు అంటే ఏంటండి? భగవాన్ ఏమని చెప్పారండి? మనసు అంటే లేనిది, అది నీ గాఢనిద్రలో అనుభవమే. మనసు అంటే లేనిది. మరి లేని మనసుతోటి ఉన్న ఆత్మని ఎలా తెలుసుకుంటావు? అందుకని మనసుని కొద్దిసేపు, కొన్ని క్షణాలు, కొద్దిసేపు ఏం చేస్తామంటే మనసు నేను కాదు, మనసుకి ఏదైతే ఆధారంగా ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపమే నేనని నా గురువు చెప్పారు. అంటే గురువు మాట పట్ల నీకు విశ్వాసం ఉంటే గనక, గురువు మాట పట్ల నీకు గౌరవం ఉంటే గనక, గురువు ఏ వాక్యాన్ని అయితే నీకు చెప్పారో ఆ వాక్యాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటే అప్పుడు గురువు ఏం చేస్తారంటే, ఓ నేను చెప్పింది వీళ్ళు వింటున్నారు, దీనికి తగ్గట్టుగా వీళ్ళని గైడ్ చేయాలని అలా గైడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. దీనికే నేను నాన్నగారు అంటున్నారు అనమాట, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా ప్రతి మార్గంలోనే నేను ఉంటుంది. మనం పోగొట్టుకోవలసింది దేహగతమైన, అంటే దేహబుద్ధిలోంచి బయట పడుతున్నావా లేదా అది ఎవరి కాళ్ళు చూసుకోవాలన్నమాట. అంటే దేహబుద్ధిలోంచి మనం ఎలా బయటపడతామండి? దేహం చుట్టూ తిరుగుతూ ఉంటే దేహబుద్ధిలోంచి బయటపడలేమండి. దేహం నేను కాదని గురువు చెప్పారు కాబట్టి అండి, నేను ఏదైతే ఉన్నాను ఆత్మనని చెప్పారు కానండి, ఆత్మ మీద దిష్టి పెట్టడం అంటే ఆత్మ నేననే భావనాబలాన్ని పెంచుకుంటూ ఉంటే కనుకండి అప్పుడు దేహబుద్ధి నాకే తగ్గుతూ ఉంటుంది అనమాట అండి. దీనికే ఏమని చెప్తారంటే అండి, ఇప్పుడు ఆత్మ నిజం నాన్నగారు చెప్తున్నారన్నమాట, ఆత్మ నిజం. బయట దేవుళ్ళందరినీ కూడా నువ్వు ఆరాధించి 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 100 జన్మల తర్వాత అయినా సరే, లేదా 1 కోటి జన్మల తర్వాత అయినా సరే, నువ్వు హృదయంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే ఆత్మను లక్ష్యంగా పెట్టుకోవచ్చు కదా. అంటే అక్కడ గురువే నీకంత భరోసా ఇస్తున్నప్పుడు, గురువు నిన్ను అంత దాని మీదే దిష్టి పెట్టుకోమని చెప్తున్నప్పుడు, అంటే గురువు మాట చెప్పి వదిలేరండి. ఏ మాట అయితే మనకు చెప్తారో ఆ మాటకు తగ్గ శక్తిని మనకిచ్చి ఆ మాటను మనకి చెప్తారనమాట అండి. అందుకనండి ఆ గురువు చెప్పిన వాక్యాన్ని పట్టుకునండి. ఎప్పుడో 100 జన్మల తర్వాత అయినా ఇక్కడికే రావాలంటున్నారు కదా, అదేదో అంటే గురువు ఉన్నప్పుడే, అంటే గురువు ఏం చేసారండి మనకండి ఈ జన్మలోనండి, బాహ్యంగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని అన్ని రకాల సదుపాయాలు ఆమె ఇచ్చేసారనమాట. అంటే అది భౌతిక జీవితానికే కాదండి, ఆధ్యాత్మిక జీవితానికి కూడాని. ఎలా అంటే ఇప్పుడు తలంపు వస్తామంటే ఆ తలంపుకి తగ్గ మాట చెప్పుంచారండి. ప్రారంభం ప్రకారం ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, నువ్వెన్ని రకాలుగా ఆలోచించినా నువ్వు అన్నట్టుగా జరగదు అని. అలాగండి బాహ్యంగా మనస్సు బహిర్ముఖం అవ్వకుండా ఫుల్గా మనందరికీ కూడా సబ్జెక్ట్ చెప్పుంచేరండి. అంటే ఇంత ఇన్ని రకాలుగా మనకి గురువు సపోర్ట్ ఇచ్చి, ఇన్ని అనుకూల పరిస్థితులు ఏర్పరిచి, నువ్వు ఆత్మస్వరూపం అని చెప్పినప్పుడు ఇప్పుడే మనం దాన్ని పట్టుకుని దాన్ని లక్ష్యంగా పెట్టుకోకపోతే ఇంకెప్పుడు మనం పెట్టుకోగలము. అందుకని నీ గురువు చెప్పిన వాక్యాన్ని నమ్మండి. అంటే గురువు ఇన్ని సంవత్సరాలు ఇంత బోధ బోధించింది ఒకే ఒక్క వాక్యం అండి, ఆయన 100 వాక్యాలు ఏమీ చెప్పలేదండి. ఏంటంటే నువ్వు ఆత్మస్వరూపము, నీకు ఈ ప్రకృతికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారనమాట. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకునండి మనం అండి, ఆ మాట మీద నమ్మకంతో విశ్వాసంతో. అంటే అంటున్నారు కదండి హృదయంలోని అత్యంత సమీపంగా ఉన్నది ఆత్మ, కనవాయన్నీ నీకు వేరుగా దూరం దూరంగా ఉన్నాయి, దూరంగా ఉన్నాటిన్నిటినీ పట్టుకుంటున్నావు కానీ అత్యంత సమీపంగా ఉన్న నన్ను పట్టుకోవట్లేదు, నా వైపు దృష్టి తెప్పట్లేదు అంటున్నారనమాట. అంటే ఆత్మ అంటే అంతటా ఉంది, మరి అంతటా ఉన్నప్పుడు నా హృదయంలో కూడా ఉంటుంది కదండి, మరి నా హృదయంలో ఉన్నప్పుడు అది ఏమవుతుందండి, నేనే అవుతాను కదా. అంటే ఇక్కడ మనకి 3 రకాలు బుద్ధులు రావాలన్నమాట. ఎలాగంటే వివేక బుద్ధి, సూక్ష్మ బుద్ధి, పవిత్ర బుద్ధి, ఈ 3 రాకుండా మనకు ఆత్మజ్ఞానం రాదనమాట అండి. వివేక బుద్ధి ఏంటంటే ఒక్కసారి గురువును ఆత్మ అని చెప్పేసేటప్పుడు మనకి ఏం అనుభవానికి వచ్చేదండి. అందుకని ఏం చెయ్యాలంటే ఆ వాక్యాన్ని పట్టుకుని గురువు చెప్పిన మాటను నమ్మి, నేను ఆత్మ అంటున్నారు కదా, నేను స్వరూపం అంటున్నారు కదా, ఆత్మ అంటే ఏంటంటే అసలు సకల జగత్కి ఆధారంగా ఉన్నది కదా, సృష్టికంతా ఆధారంగా ఉంది కదా, అటువంటి గొప్ప స్థితి నాదయ్యి ఉండి ఇవాళ పచ్చగా ఉండి ఎండిపోయి దేహం గురించి నేను పట్టుకుని ఎలాడుతున్నాను ఏంటి అనండి. వివేక బుద్ధితోటండి ఏమనాలంటే ఇది నేను కాదు, దేహం నేను కాదు. నాన్నగారు అదే అనివ్వరు అనమాట అండి, నువ్వు ఆ మాట కనుకోవటానికే దదల్లాడిపోతున్నావేంటి అంటున్నారనమాట అండి. అది అయిపోకర్లేదు, అసలు మాట అనుకోవటానికే దదల్లాడిపోతున్నావేంటి. అందుకు గురువు చెప్పారు కాబట్టి అండి వివేక బుద్ధి అంటే ఏంటంటే మనం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు. అంటే సత్సంగానికి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా, అంటే మనకు సత్సంగానికి వెళ్ళాలనే వివేక బుద్ధి ఇచ్చారండి. 2 ఏంటంటే సూక్ష్మ బుద్ధి అండి. సూక్ష్మ బుద్ధి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని సూక్ష్మ బుద్ధిని కూడా ఇచ్చారండి గురువు అండి. ప్రంతే కదండి, ఇప్పుడు నాన్నగారు ఎక్కడున్నారండి, నా హృదయంలో నా స్వరూపంగా ఉన్నారండి, నా హృదయంలోనే ఉన్నారండి, నాకన్నా వేరుగా లేరు, నాకన్నా భిన్నంగా లేరు, నా హృదయంలోనే ఉన్నారనమాట అండి. అది సూక్ష్మ బుద్ధి. పవిత్ర బుద్ధి రావాలండి. పవిత్ర బుద్ధి అంటే ఏంటంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు, నా స్వరూ అంటే నా నేనుగా ఉన్నాడు, నేను అనేది నేనే అనే గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో అది పవిత్ర బుద్ధి అనమాట. అంటే గురువు వివేక బుద్ధి, సూక్ష్మ బుద్ధి ఇచ్చారని ఇంకా పవిత్ర బుద్ధి అది కూడా ఆయనే ఇస్తారనమాట. అంటే ఈ ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు, 100% హృదయంలో ఉన్నాడు. అంటే హృదయంలో ఉంటే మరి అంతటా ఉండడా, అంతటా ఉంటాడు, హృదయంలోనే ఉంటాడన్నమాట. ఇప్పుడు మరి హృదయంలో ఉన్న భగవంతుణ్ణి, అంతటా ఉన్న భగవంతుణ్ణి మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఒక రకంగా నేను ఒప్పుకుంటున్నాను. ఎలా అంటే హృదయంలో ఉన్న భగవంతుడు అంటే నాకు ఇష్టమే, నా హృదయంలోనే ఉన్నాడని ఆనందంగా ఉంటున్నాను. కానీ బయటికి వచ్చినప్పుడు, వ్యక్తుల్ని చూసినప్పుడు, లేదా పరిసరాలను చూసినప్పుడు, పరిస్థితులు ఏమన్నా వచ్చినప్పుడు అక్కడ నిలబడలేక బయటకు వచ్చేసి అక్కడ డిస్టర్బ్ అవుతున్నాను అనమాట. అంటే దృశ్యం కనిపించిన వెంటనే డిస్టర్బ్ అవుతుంది అనమాట అండి. మరి హృదయంలో ఉన్న భగవంతుడే అంతటా ఉన్నాడు అన్నప్పుడు, మరి హృదయంలో ఉన్నోడు పట్ల ఇష్టం ఉన్నప్పుడు, మరి బయట దృశ్యం కనిపించేటప్పటికి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను దానికి నాన్నగారు చెప్పారనమాట అండి. ఏమని చెప్పారంటే అండి, నీకు దృశ్యం కనిపిస్తుంది కదా, ఎవరుంటే కనిపిస్తుంది, దృశ్యానికి ఆధారం ఎవరు? నీకు దృశ్యం కనిపిస్తుందంటే ఆత్మే, అంటే దృక్కే, నేనేవాళ్ళు చెప్తారనమాట అండి, దృక్కే దృశ్యంగా మారుతుంది. అంటే దీనికి త్రిపుర రహస్యంలో చెప్తారనమాట అండి. అంటే ఏమని చెప్తారంటే, ఆత్మే తన మహిమ చేత, తన మహిమ చేత గొప్పతనంతో దృక్కే దృశ్యంగా మారుతుంది. అంటే ఇక్కడ ఎలాగా అనుకుంటాం అనమాట, అంటే అంతటా భగవంతుడే ఉన్నాడు అన్నప్పుడు మరి దృశ్యంగా ఉన్నది కూడా భగవంతుడే కదా, కానీ అక్కడ దృశ్యంగా ఉన్నది భగవంతుడు కాదు వేరు అనుకోవటం వల్ల ఆ దృశ్యం నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట. డిస్టర్బ్ చేసేటప్పటికి నేను మళ్ళీ యథా ప్రకారం వచ్చేసి అయ్యో హృదయంలో ఉన్నాడు భగవంతుడు, హృదయంలో ఉన్నాడు కానీ నేను అందరిలోని చూడలేకపోతున్నాను, ఏ అంతటా భగవంతుడే ఉన్నాడు కదా అని డిస్టర్బ్ అయిపోతున్నాను అనమాట. అప్పుడు నాన్నగారు ఏమని చెప్పారంటే, దృక్కే దృశ్యంగా వస్తుంది, దృశ్యానికి దృక్కి భేదం లేనే లేదు, రెండు ఒకటే అని చెప్పి ఏమన్నారంటే అండి, జాగ్రత్తావస్థలో నీకు విమర్శ లేదనుకో, నువ్వు సమాధి స్థితిలో ఉంటావు అన్నారనమాట. జాగ్రత్తావస్థలో విమర్శ లేకపోతే నువ్వు సమాధి స్థితిలో ఉంటావు. మరి దృశ్యం చూసేటప్పటికి విమర్శ వచ్చేస్తుంది కదండి, దేహమని మనసని ఇంద్రియాలని గుణాలని తలంపని ఇలా రకరకాలుగా రకరకాలుగా దృశ్యాలు చూస్తుంది అనమాట అండి. అందుకుని దృశ్యం ఏదైనా సరే దేహం కనిపిస్తే ఆధారం ఎవరు, నేనే, అంటే ఆత్మే. ఆత్మ ఉంది కాబట్టి దేహం కనిపిస్తుంది, ఆత్మ ఉంది కాబట్టి నీకు తలంపు తెలుస్తుంది, ఆత్మ ఉంది కాబట్టి ఇంద్రియాలు కదులుతున్నాయి. అందుకుని ఆత్మ అంటే నేను, నేను అంటే పరమాత్మ భావన మనకు స్ఫురించాలి. ఎప్పుడైతే నేను అనేటప్పుడు నీకు పరమాత్మ భావన స్ఫురించిందో నేను చూసేదంతా నేనే. అంటే కొన్ని కొన్ని మాటలనండి మనం పునాదిగా క్యాంక్రీట్ చేసుకోవాలన్నమాట అండి, అంటే సాధనలో ఈ మాటలు మనం ఉపయోగించుకోవాలండి. నేను చూసేదంతా నేనే అంటే అప్పుడు దృశ్యం ఏమైపోయిందండి, అది ఏదైనప్పటికైనా సరే నేనే అయిపోతాను అనమాట అండి. ఇంకా అక్కడ నాకు విమర్శ వస్తుందా, విమర్శ రాదు. ఎప్పుడైతే విమర్శ లేదో అది ఏంటంటుంది, సమాధి స్థితి అంటుంది, అంటే జాగ్రత్త అవస్థలో సమాధి స్థితి అంటుంది. అంటే విమర్శ రాకూడదు, నేను చూసేదంతా అది ఏదైనప్పటికీ కూడా నేనే అనుకుంటా విమర్శకు తావివ్వకుండా ఉంటే అది సమాధి స్థితి అని చెప్తున్నారనమాట అండి. అలాగే ఇప్పుడు భగవాన్ ఏమని చెప్పేవారండి, రాత్రి నీకు వచ్చేది పొట్టికల, ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా పొడుక్కల. అంటే ఇప్పుడు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒకటే అని చెప్పారండి నేనేమన్నానండి. స్వరూప స్వభావం ఏమనంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒకటే. మరి యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపమే అయితే ఇదంతా ఏంటి, ఇది కళ, నిశ్చయముగా కళ. అంటే ఈ ప్రపంచాన్ని చూసేటప్పటికి దీన్ని ఎలా చూడాలండి, మనం కళలా చూడాలి. ఇప్పుడు రాత్రి మనకు కళ వస్తుందండి, కళల్లోని ఎన్నో రకరకాలు జరిగిపోతాయండి. ఎంతో మంది ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే పిల్లలు వస్తారు, ఎవరో చుట్టాలు వస్తారు కళలోనండి. మరి వాళ్ళందరూ అక్కడికి వచ్చారా, రాలేదు, అదంతా కూడా కల్పన. కానీ కళకి ఆధారంగా ఉన్నది ఎవరు, నువ్వే. నువ్వుంటేనే కళ వచ్చింది, నువ్వు లేకుండా ఏమీ కళ రాలేదు కదా. అందుకుని భగవాన్ చెప్పిన దాన్ని బట్టి ఇది జాగ్రత్త అవస్థ అంతా కూడా నిశ్చయముగా కళ, నిశ్చయముగా కళ. దీనికి యోగ వాసిష్టంలో రాముడు చెప్తాడనమాట అండి, రాముడికి చెప్తాడనమాట వశిష్ఠుల వారు. ఏమని చెప్తారంటే, ఇది పగటి కళ రామా, నమ్ము రామా, నమ్ము రామా, నమ్ము రామా అన్నారనమాట. ఇది నిశ్చయంగా పగటి కళ, ఇప్పుడు కలలో జరిగేదానికి దేనితో తాదాత్మ్యం చెందుతాం? కలలోంచి మెలకు రాగానే ఏమనుకుంటాండి, అదంతా కళ, అది నిజం కాదు అని ఎలా వదిలేస్తున్నామో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకి మెలకు రాకపోయినా కళ్ళలోంచి, అంటే ఒక కళ్ళలోంచి ఇంకో కళ్ళలోకి జారుకున్నాం అంతే అండి. రాత్రి ఏమో పొట్టికలు వచ్చిందండి, ఆ పొట్టికల్లోంచి జాగ్రత్త అవస్థ అనే పొడుగు కళ్ళలోకి జారుకున్నాం గానీ మనకి మెలకు రాలేదన్నమాట. మెలకు ఎలా వస్తుందండి? గురువు బోధ వల్ల వస్తుంది అన్నమాట. గురువు బోధన ఆధారంగా చేసుకునండి, గురువు చెప్పిన మాటను నమ్మి, ఇది కళ అని చెప్తున్నారు కదా, ఇది నిత్యంగా కళ అని నమ్మి కళలాగే చూస్తూ ఉంటే గనకండి, అప్పుడు దాంట్లోంచి మెలకు వస్తుంది అన్నమాట. అందుకని నిత్యముగా కళ, నేను చూసేదంతా నేనే, నేను దృక్కే దృశ్యముగా మారుతుంది, దృక్కే దృశ్యముగా మారుతున్నది అంటే ఇప్పుడు అందుకే ఇన్ని దృక్కే దృశ్యంగా మారుతుందండి. అనకండి మనకు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి, అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనేక బాధలు కలుగుతూ ఉంటాయండి. ఎన్ని కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించడం నేర్చుకోమన్నారు అన్నమాట అండి. ఏది వచ్చినా సరే దాన్ని అంగీకరించి ఒప్పుకో ముందు, అంటే నీ అంతట నువ్వు నీకు జీవితంలో వచ్చే సంఘటనల్ని నీ అంతట నువ్వు అంగీకరించడం నేర్చుకో. ఎప్పుడైతే అంగీకరించటం నేర్చుకున్నావో అప్పటికప్పుడు అది అణిగిపోవటం మొదలు పెడుతుంది అన్నమాట. అంగీకరించకుండా ఏంటి ఇలా జరుగుతుందేంటి, ఇలా జరుగుతుందేంటి, ఇలా జరుగుతుందేంటని అలా అనుకుంటే గనక అది ఇంకా బహిర్ముఖం అయిపోతుంది అన్నమాట. అంటే ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదని నాన్నగారు చెప్పారు కాబట్టి అండి, ఏది జరుగుతున్నా సరే, ఏది జరుగుతున్నా సరే ఇది భగవంతుడి సంకల్పమే, భగవంతుడు సంకల్పానికి భిన్నంగా ఏదీ జరగదు, అసలు జరిగే అవకాశమే లేదు. కానండి భగవంతుడు సంకల్పానికి అనుగుణంగా ఏది జరిగినా దాన్ని అంగీకరిస్తూ ఉంటే అప్పుడు మనం అందరూ ఎవరి రక్షణలో ఉన్నామండి? గురువు రక్షణలో ఉన్నామండి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తున్నావో ఆ అంగీకారంలోనే బయట ఏ సంఘటన చోటైనా సరే నీకు తాదాప్యాన్ని తీసేస్తాడు అన్నమాట అండి. అక్కడ అక్కడ సంఘటన తీడండి, అక్కడ పరిస్థితులను ఏమి మార్చడండి. అంటే రేరుగా మరీ మనం తట్టుకోలేనప్పుడు ఏదన్నా మారితే మార్చొచ్చు కినండి, కానీ సంఘటనల్ని మార్చడు, పరిస్థితుల్ని మార్చడు. అక్కడ ఏం చేస్తాడంటే తాదాప్యాన్ని తీసేస్తాడు అనమాట. దీనికే మొన్న నాన్నగారు అంటున్నారన్నమాట, ఏకాగ్రత అంటే ఏంటంటే నువ్వు సత్యాన్వేషణలోని హృదయంలోకి వెళ్తున్నప్పుడు నీ అలవాట్లు నీ వాసనలు నీకు అడ్డు వస్తూ ఉంటాయి కదా, అవి జ్ఞాపకం రాకుండా ఉండటమే ఏకాగ్రత అన్నారనమాట. అంటే అక్కడ గురువు ఏం చేస్తున్నాడండి నీకండి, ఆ గతాన్ని జ్ఞాపకం రాకుండా అడ్డేస్తున్నాడు అనమాట. ఎందుకు అడ్డేస్తున్నాడండి? ఇంక నీకు ఎప్పుడూ గతమే గుర్తొచ్చేస్తా ఉంటే ఇంక నువ్వు హృదయంలోకి ఎలా జారుకుంటావు? అందుకు నేను ఏం చేస్తున్నాడంటే దయతో ప్రేమతో కరుణతో ఏం చేస్తాడంటే కొద్దిసేపు ఆపుతాడు అనమాట. ఎప్పుడైతే దానికి ఆ జ్ఞాపకాలు రావటం లేదో ఆ వర్తమాన కాలంలో ఉండి, ఆ వర్తమాన కాలంలో హాయిగా ఉండి ఆ గురువు చెప్పిన వాక్యాన్ని మననం చేసి మననం చేసి మననం చేసి ఆ హృదయంలోకి నెమ్మదిగా జారుకోవటం మొదలు పెడుతుంది అనమాట. అంటే ఇదంతా కూడా అండి గురువు వర్కే. అంటే అసలు ఉన్నదే భగవంతుడు అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు అని, నువ్వు అసలు లేనే లేవు అసలు అని, ఉన్నాను అనుకోవటమే అడ్డు. ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఉన్నది గురువు ఒక్కడే, ఉన్నది ఆత్మ ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, ఇంకా అక్కడ రాజీ పడకూడదు అన్నమాట మనం. అంటే నువ్వు ఆ మాట విన్నప్పుడైనా, ఆ మాట మననం చేసినప్పుడైనా నువ్వు హృదయపూర్వకంగా దాన్ని ఒప్పుకో, హృదయపూర్వకంగా సంశయం లేకుండా సందేహం లేకుండా అవును ఇది గురువు చెప్పారు, ఇది 100కి 100 నిజం, ఇది 100% నిజం అని ఒప్పుకుంటే సరిపోతుంది అనమాట. మనం అనమాట అదే చెప్తున్నారనమాట. నువ్వు ఏదైతే అయ్యున్నావో దాన్ని ఏదైతే అయ్యున్నావో దాని గురించి ప్రయత్నం చేయటం మానేసి కాని దేహం చుట్టూ కాని మనస్సు చుట్టూ కాని ఇంద్రియాల చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది అంటున్నారన్నమాట. అంటే ఎలా ఉందంటే అండి, మనం కానిదాన్ని విడిచిపెట్టట్లేదంట, ఏదైతే అయి ఉందో దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం అంటుంది. దాన్ని నాన్నగారు అనేవారు కదండి, మన పురులో ఉన్న ధాన్యం అంతా పురులోనే ఉండాలి, అంటే ధాన్యం పురులు అన్నమాట అండి, బిడ్డలు మాత్రం దుడ్లో ఉండాలనే భావన అంటుంది మనకి. అంటే అహంకారాన్ని విడిచిపెట్టాం, ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటాం, అది ఎలా సాధ్యము అంటున్నారు నాన్నగారు ఇక్కడ అనమాట. అందుకని గురువు అక్కడ నువ్వు దేహం కాదు, మనసు కాదు, గుణాలు కాదు అని చెప్తున్నారని. అయినా సరే మనకు దేహభ్రాంతి, గుణాల మీద భ్రాంతి, అవి విడిచిపెట్టట్లేదు, మరి నీకు ఎలా సత్యం తెలుస్తుంది? అందుకుని సత్యాన్నే పట్టుకుని ఏలాడు, జ్ఞానాన్నే పట్టుకుని ఏలాడు. అంటే నిజం కాని దానితోటే నువ్వు వింతిష్టంగా పట్టేసుకుని అది నేను అది నేనని బతికేస్తున్నాం కదా, నిజమైన దాన్ని పట్టుకుంటే ఎందుకు విడుదల పొందవు అంటున్నారన్నమాట. అందుకని నిజాన్ని పట్టుకునుండు. అంటే ఇప్పుడు కాని దాన్ని విడిచిపెట్టకుండా అయిన దాన్ని పట్టుకోవాలంటే ఎలా అంటేనంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట. పాడైపోయిన ఇల్లు ఇప్పం అక్కడ డాబా వేసుకుంటాం అంటాం ఎటువంటిదో, అహంకారాన్ని విడిచిపెట్టాం ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటానంటాం కూడా అటువంటిదేనండి. అంటే మన హృదయాన్ని ఖాళీ చేయకుండా, హృదయంలో ఉన్న దుమ్మంతా బయటికి గెంటకుండా, ఇంకా అదనంగా బయట నుంచి దేహబుద్ధితోటి మనసు బుద్ధితోటి ఇంద్రియాలతోటి లోపల పేర్చేసుకుంటా హృదయంలో భగవంతుడు నాకు అనుభవంలోకి రావాలంటే ఎలా వస్తాడు అంటున్నారన్నమాట. దీనికి చెప్తున్నారన్నమాట ఏమనంటే, భగవాన్ ఏమని చెప్పారండి, మనసు నువ్వు కాదని చెప్పారండి. కానీ ఈ మాట మనకి ఎలా అనిపిస్తుందంటే, మనకు మనసు ఉన్నట్టుగానే కనిపిస్తుందండి. అందుకు నేను చేయాలంటే ఉన్న మాటనండి, నువ్వు మనసు కాదు అని చెప్పారు భగవాను. మనసు కాదంతే, నేను మనసు కాదు అంతే. అంటే మనసుతో సాధన చేయటం ఎటువంటిదంటేనంటే, అంటే మనసుకి బుద్ధికి అందను అని చెప్పారండి ఆయనని. మరి మనసుకి బుద్ధికి అందనన్నప్పుడు మరి మనసుతో సాధన చేస్తే ఎలాగండి? అంటే మనసుతో సాధన ఎటువంటిదంటే అండి, ఇప్పుడు మన శరీరం నీడ మన నుంచున్నప్పుడు ఎండ్లోనండి పక్కకు పడుతుందండి, ఆ నీడని చూస్తూ అంటే మనసునే చూస్తూ తప్పుకో 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 అంటే తప్పుకుంటుందండి, ఎన్నటికీ తప్పుకోదు అన్నమాట. ఎప్పుడైతే ఆ నీడకి ఆధారంగా ఉన్నదాన్ని పట్టుకుంటే నీడ ఉన్నా ఇబ్బంది లేదు, లేకపోయినా ఇబ్బంది లేదండి. అలాగే మనసుకి బుద్ధికి ఆధారంగా ఉన్న పరమాత్మను పట్టుకుంటే గనక ఆ పరమాత్మ యొక్క ఇదితో ఆయన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటే గనక లేని మనసు లేనట్టుగా పోతుంది. అంటే మనసు అనేది కేవలం ఒక భ్రాంతి, ఒక భ్రమ అంతే, ఎండమావుల్లో నీరు లాంటిది అంటుంది. ఇప్పుడు ఎండమావుల్లో నీరండి చిన్నపిల్లలకే కనిపిస్తుంది, మనకే కనిపిస్తుందండి. మనకి తెలుసు అది ఎండమావులు, అక్కడ నీరు ఉండదనండి. కానీ పిల్లలకు తెలియదండి అక్కడ నీళ్ళు ఉన్నాయి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటారన్నమాట. అలాగే అండి, ఎండమావుల్లో నీరు లాంటి సుఖాన్ని ఇస్తుంది మనసు అంటున్నారనమాట. నువ్వు పరిగెట్టుకెళ్ళి పరిగెట్టుకెళ్ళి పరిగెట్టుకెళ్ళకెళ్తే తీరా అక్కడ ఏమీ ఉండదు అనమాట. అందుకే అసలు నువ్వు భూమి మీదకి వచ్చిన పని ఏంటి, అసలు నువ్వు తెలుసుకోవలసింది ఏంటి, అసలు నువ్వెవరో, అసలు నేను ఎవరిని, ఈ దేహాన్న, ఈ మనసున, లేదా నేను ఆత్మన అని ఎవరి కాళ్ళు ఎవరి కాళ్ళండి మనం మనం తరిచి చూసుకుంటా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే అండి, బాడీతో చేసిన సాధన అంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజు అని ఇవ్వరండి నాన్నగారండి. దేహంతో ఏది చేసినా అది ప్రారంభమే గినండి, అది సాధన అవ్వదు. మరి ఇంకా సాధన అంటే ఏంటండి, ఇక్కడ ఉన్నది మనకి కేవలం భ్రాంతి అంతే, అక్కడ ఏమీ నిజంగా ఏది లేదు పోగొట్టుకోవటానికండి. ఆ భ్రాంతిలోంచి ఆ భ్రమలోంచి బయటపడాలంటే కేవలం సబ్జెక్ట్ అనమాట. అంటే ఏదైతే సత్యమో ఆ సత్యం గురించి వినాలి, ఏదైతే సత్యమో దాని గురించే మాట్లాడుకోవాలండి. ఏదైతే సత్యమో దాని గురించే ఆలోచించాలండి. అంటే దాని గురించే శ్రవణం, దాని గురించే మననం, శ్రవణం మననం, శ్రవణం మననం, మళ్ళీ మననం శ్రవణం. అంటే శ్రవణ మననాల ద్వారా తప్పితే ఆ హృదయంలో ఉన్న వస్తువుని కనుగొనలోకి రాదు. వినాలి, విన్నదాన్ని మళ్ళీ మననం చెయ్యాలి. మననం చేసి దాని మీద ధ్యాస పెడతా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారన్నమాట, ఏమంటున్నారంటే నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీ చుట్టూ జగత్తును చూస్తున్నావు. అంటే దీనికి ఏమన్నా అంటున్నారనమాటండి నాన్నగారు, ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారనుకోండి, చచ్చిపోతే మనం గొళ్ళు 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 వేసేస్తున్నాం కదా. ఏంటి అప్పుడు కూడా చనిపోయిన దేహాన్ని చూసినప్పుడు కూడా అయ్యో వాళ్ళ ఆత్మస్వరూపులే, దైవస్వరూపులే అనే భావన నీకు రావట్లేదు, అప్పుడు కూడా దేహబుద్ధేనా నీకు అంటున్నారనమాట. అంటే అప్పుడు కూడా నీకు దేహబుద్ధి అంటే ఎందుకంటే ఇక్కడ దేహబుద్ధి, నాకు దేహబుద్ధి ఉంది కాబట్టే ఇంక ఏది చూసినా దేహబుద్ధి ప్రకారమే చూస్తుంది అనమాట. అనుకున్న ముందు నా దేహబుద్ధిలోంచి నేను బయటికి రావాలి. ఎలా వస్తావు దేహబుద్ధిలోంచి? నాన్నగారు అనేవారు కదండి, మీకు ఏదన్నా ఒక దోషం ఉందనుకోండి, ఒక బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనత లేని వాళ్ళతో స్నేహం చెయ్యండి, అప్పుడు మీరు ఆ బలహీనతలోంచి బయటపడతారు అనేవారు అనమాట. అంటే ఇప్పుడు మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి అండి, దేహానికి అపోజిషన్ ఎవరన్నా ఆత్మే కదా అనుకుని ఆత్మ భావనా బలాన్ని మనం పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ భావనా బలంలో నీకు దేహబుద్ధి ఆటోమేటిక్ గా రాలిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు మన కాడనిద్ర ఎగ్జాంపుల్ నాన్న భగవాన్ ఎప్పుడు అనేవారు అనమాట నాన్నగారు, సాధకుడు ప్రతి సాధకుడు కూడా గాఢనిద్రని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. గాఢనిద్రలో నీకు ఇంద్రియాలు గొడవలేదు, మనసు గొడవలేదు, దేహం గొడవలేదు, లేదా ఇంకా సంసారం గొడవలేదు, లేదా ఏదన్నా శరీరానికి ఇబ్బంది కలిగినా గొడవలేదు, ఏదీ లేదు. అయినా నువ్వు ఉంటున్నావు కదా, మరి గాఢ నిద్ర స్థితి నీకు రోజు అనుభవమే కదా. మరి గాఢ నిద్ర స్థితిలో ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే గాఢ నిద్రలో మనసు అణిగిపోతుంది. మనసు అణిగిపోయిన వెంటనే ఏమవుతుందంటే తన స్వస్థానంలో హాయిగా సుఖంగా ఉంటుంది అనమాట. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా నీకు అడ్డు ఎవరంటే తలంపులే అడ్డు, ఇంకెవ్వరు అడ్డు కాదనమాట. మనకి మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అనుగుణంలోకి రాకుండా ఎవ్వరూ అడ్డు కాదనమాట, మన తలంపే మనకు అడ్డు వస్తుంది అనమాట. అందుకునండి ఆ తలంపుల్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని అక్కడికి పంపేయమంటున్నారు అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాయి, ఆయనకు తెలియకుండా రావట్లేదండి. ఆయన దగ్గర నుంచి వచ్చిన తలంపు మళ్ళీ ఆయనకే ఇచ్చేయటం అనమాట. ఆయనకే ఇచ్చేసామనుకోండి అప్పుడు తలంపు బహిర్ముఖం అవ్వదు. బహిర్ముఖం అవ్వకపోతే గాఢ నిద్రలో ఏ స్థితి అయితే ఉంటుందో జాగ్రత్త అవస్థలో కూడా అదే స్థితి కొద్ది కొద్దిగా కలగొచ్చండి. ఇక్కడ అంటున్నారనమాట భగవాన్ ఏమంటున్నారంటే అండి, నువ్వు ఒక్క తలంపైనా సరే ఒక్క క్షణకాలం నిలపగలిగితే ఏదైతే లక్ష్యంగా ఉందో ఆ నిశ్చలతకి అభిముఖంగా వెళ్ళిపోతావు అంటున్నారనమాట. అసలు తలంపు ఎలా అవుతుందండి మనకండి? తలంపు సోర్స్ తెలిస్తే అవుతుందన్నమాట. తలంపు యొక్క సోర్స్ తెలిస్తే తలంపు అవుతుందన్నమాట. తలంపు యొక్క సోర్స్ ఏంటండి? ఆత్మ. అంటే భగవాన్ నేనేమన్నా చెప్తారు కదండి, ఏమని చెప్తారండి, మనసును తనయందే ఉంచుట విచారణ, మనసుని తనయందే ఉంచుట విచారణ. తనంటే ఎవరండి? ఆత్మే కదా. అంటే ఎప్పుడైతే అంటే నాన్నగారు ఏమని ఇవ్వరండి, జోలపాలెం అమ్మగారు నాన్నగారు ఫోన్ చేసి అమ్మగారికి మీ సాధన ఎలా సాగుతుందమ్మా అని ఇవ్వరండి అని ఇవ్వరంటుంది. అంటే ఆవిడ అని ఇవ్వరంటుంది, నాన్నగారు ఇట్నుంచి వచ్చేది ఏముందండి, వచ్చేదంతా అట్నుంచే రావాలి కదా అని ఇవ్వరండి అని ఇవ్వరంటుంది. నాన్నగారు ఈ మాట పదే 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 చెప్తా ఉండేవారు అన్నమాట. అంటే లేని మనసును పట్టుకునండి, ఏదో చేసేసి ఏదో చేసేసి ఏదో పొందేస్తాం అనుకుంటున్నాం కదండి. అంటే లేని మనసుతో నువ్వు ఏది చేసినా ఏది రాదు. ఒకవేళ ఏదన్నా చేసినా అది మళ్ళీ దేహం ధరించవలసి వస్తుంది. ఆ దేహానికి పుణ్యం కిందో పాపం కిందో మారుతా ఉంటుంది. అలా కాదు, వచ్చేదంతా అటునుంచే రావాలి. అంటే అటంటే ఏంటి, నాన్నగారు అంటే ఎవరు? ఆత్మ కదా. అంటే వచ్చేదంతా అటునుంచే రావాలన్నప్పుడు మన దిష్టి అంతా ఎక్కడ పెట్టాలండి? అటు పెట్టాలన్నమాట. అంటే ఆత్మే, ఆత్మ ఉండటం వల్లే ఆత్మనే తెలుగులో నేను ఉంటారు అంటారు కాబట్టి అండి. నేనుంటేనే ఇది అంటే ఇంకో చక్కటి మనకి సాధనలో మెలకు చెప్పారనమాట. ఎలాగంటే ఇప్పుడు నిరంతరం భగవద్ధ్యాస వల్ల నీకు భగవంతుడు అనుభవానికి వస్తాడు అని చెప్తారండి. నిరంతర భగవద్ధ్యానం వల్ల నీకు భగవంతుడు అనుభవానికి వస్తాడు. నిరంతరం ఉండాలంటే ఎలాగా అంటే మూడు మార్గాలు చెప్పారండి. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ స్థితిని పొందుతూ ఉండే, అందులో 100% నిజం ఉందన్నమాట అండి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుందన్నమాట అండి. అంటే ఇప్పుడు హృదయం అంటే ఇదో అంటే ఇప్పుడు నిరంతర భగవద్ధ్యానం వల్ల నీకు భగవంతుడు నీకు అనుభవానికి వస్తాడు అని చెప్పారనమాట. అంటే నిరంతర భగవద్ధ్యానం ఎలా చెయ్యాలంటే అండి, అక్కడ నువ్వు ఈశ్వరో గురువు ఆత్మేతి అంటే ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒక్కటే. ఇందులో దేన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నా పర్వాలేదండి, ముగ్గురులోనే భేదం అనేది లేనే లేదు. ఇక్కడ ముగ్గురు కాదు, ఉన్నది ఒకటే, కానీ భేదం అనేది లేదనమాట. అందుకని ఏం చెయ్యాలంటే, ఆత్మ అంటే ఏంటంటే నేను అని చెప్పారు కాబట్టి అండి, నిరంతర భగవద్ధ్యానం ఎలా ఉండాలంటే, మనం వ్యవహారంలోకి వచ్చేటప్పటికండి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయండి, మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు వంట చేస్తున్నాను అనుకోండి, నేనే చేస్తున్నాను. అన్నం పెడతా ఉంటే నేనే పెడుతున్నాను, లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తూ ఉంటే నేను ఆలోచిస్తున్నాను అనుకుంటాం కదండి. దానికి ఇక్కడ చిన్నగా ఏమని చెప్పారంటే నాన్నగారండి, నేనుంటే ఇది వంట చేస్తుంది. అంటే నేనంటే పరమాత్మ భావన కంపల్సరీ, అది మనకి లోపల కాంక్రీట్ అయిపోవాలన్నమాట. గురు భావన, ఆత్మ భావన, ఈశ్వర భావన. నేనుంటే వంట చేస్తుంది, నేనుంటే ఇది ఇది అనేటప్పటికి ఏంటి, దేహాన్ని సెపరేట్ చేస్తున్నాం అనమాట. నేనుంటే ఇది ఫోన్ చేస్తుంది, నేనుంటే ఇది పెడుతుంది, నేనుంటే ఆలోచిస్తుంది, నేనుంటే నేనుంటే నేనుంటే. అంటే ఇప్పుడు నేను అంటే ఆత్మస్వరూపమే కాబట్టి ఇప్పుడు నిరంతర భగవద్ధ్యానం మనకు అయ్యిందా లేదా అంటే, ఇది చెప్పుకున్నంత తేలిగ్గా రాకపోవచ్చు, ప్రాక్టీస్ చేయగా 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 వస్తుందండి. ఏదైనా ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తుందండి, ప్రాక్టీస్ చేయకుండా ఏదీ రాదనమాట అండి. అందుకనండి నిరంతర భగవద్ధ్యానం ఏంటంటే నేనుంటే ఇది, నేనుంటే ఇది, నేనుంటే ఇది. అంటే ఇప్పుడు ఆ దేహ బుద్ధి నుండి నేను అని కలిపేసుకోకుండా దాన్ని సెపరేట్ చేయటం అలవాటు చేసుకోవాలన్నమాట అండి. నాన్నగారు అందుకే అని ఊరు కదండి, మీదే ఊరమ్మా అని ఊరండి. నరసాపురం అన్నాం అనుకోండి, మీ దేహాందా మీదా అని ఊరు అనమాట అండి. అంటే ఎంతో విడగొట్టి చెప్తూ ఉండేవారు మనకండి. అంటే దేహ భావంలోంచి ఆ బయట పట్టడానికండి ఎన్నో క్లూస్ ఇస్తూ ఉండేవారు అనమాట అండి. అంటే ఇప్పుడండి మనకి నిజంగా భగవంతుడు కావాలా, లేకపోతే ఏదో ఈ భౌతిక జీవితం బాగా వెళ్ళిపోతే చాలా? నాకు 100% భగవంతుడు కావాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుందండి. ఏదో మా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయనికని కాలక్షేపం చేసేస్తా ఉంటే ఒక రకంగా వెళ్తుంది. కానండి గురువు ఏం చేస్తాడంటే, ఆయన చూపులో పడిన తర్వాత నాకు ఇంక ఏదో ఇలా బాగానే వెళ్ళిపోతున్నాయి కదా రోజులు అనుకున్నాను అనుకోండి, వెంటనే సిచ్యువేషన్ పెట్టి మళ్ళీ వెంటనే ఆత్మాభిముఖంగా ముఖం తిప్పేస్తాడు అనమాట. అండ్ ఇంకా గురువు దయకండి ఏమని చెప్తాం, మీరు నన్ను మర్చిపోతున్నారని నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోను అని ఎవరు నాన్నగారండి. ఎందుకంటే ఆయన మర్చిపోయారు అనుకోండి మనం ఇంక అంతే సంగతులండి. అంటే నేను భౌతిక జీవితంలో పడిపోయి ఏదో రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి, రిటైర్ అయిపోయాం కదా మనకి పెద్ద ఏమి ఇబ్బందులు లేవు అనుకుని ఏదో కాలక్షేపం రామా రామా అంటే చేసేస్తున్నాను అనుకోండి, ఆయన ఉద్దేశం అది కాదు కదా. ఎన్నో జన్మల నుంచి నువ్వు రామా 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 అనుకుంటా వచ్చావు, కానీ ఇప్పుడు గురువు వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు రామా రామా అనుకుంటా ఇక్కడే దేహం ధరించి ఉంటానంటే ఎలాగా? ఇంక నీకు ఆ అవకాశం ఇవ్వను అందుకొని కరెక్ట్గా ఎప్పుడైతే నేను బాగానే ఉంది బాగానే ఉన్నాను అనుకున్నానో కరెక్ట్గా లోపల ఉన్న ఆ సిచ్యువేషన్ ఏదోటండి, ఆ బలహీనత ఏదోటండి నాకు చూపిస్తాడనమాట. అప్పుడు మళ్ళీ వెంటనే ఏం చేస్తానంటే దిక్చూసిలాగా మళ్ళీ ఆత్మవేపు ముఖం తిరుగుతుంది అనమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారు నీకు? నువ్వు చేసుకోగలవా? నీకు శక్తి ఉందా? గోడవతలు ఏముందో నీకు తెలుసా? తెలియదు. అటువంటి నువ్వు ఈ పనులన్నీ చేయగలవా అసలు అని? అసలు నీ లోపల సూక్ష్మంగా 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 ఉన్న వాసనే నీకు తెలియదు. ఆయన కెలికి 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 బయటికి తీసుకొస్తేనే కానీ. అంటే ఈ వర్క్ అంతా కూడా ఆయనే చేస్తూ మనకు తెలియకుండా మనని హృదయంలోకి లాక్కెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా ఇంక ఇంతకన్నా ఇంకా మనకి ఇంక చెప్పడానికి ఇంకేమీ లేదనమాట. అంటే ఆ వర్క్ ఆయన మనకి చూపించి మనకి తెలియకుండా కొన్ని కొన్ని తెలిసేటట్టుగా కొన్ని తెలియకుండా ఉండేటట్టుగా ఎన్నో రకాలుగా తిప్పి 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 ఆ మనసుని, అసలు మనసు అనేది లేనే లేదు, ఉందనుకున్నా లేదనుకున్నా ఆ హృదయంలో ఉన్న స్వరూపం దగ్గర నిలబెట్టడానికి వచ్చిన అవతారమే గురువు. అటువంటి గురువు దొరికిన తర్వాత ఇంక నేను తరిస్తానా లేదా అనే సంశయం అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే దానికి ఇందాక నాన్నగారు ఏదో మీటింగ్ వింటే అంటున్నారు అనమాట, తరిస్తావా లేదా అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు భగవంతుడు నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నావు, అసలు నీకు నువ్వు దర్శనం ఇచ్చుకోవటం ఏంటి అంటున్నారు అనమాట. అంటే మనం ఏ స్టేజ్లో నుంచో పెడుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి. అందుకే గిరిప్రదక్షిణ ఎవరైతే చేస్తారో అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి భగవంతుడిని చూపించడు, గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళని దేవుణ్ణి చేసేస్తాడు. అంటే ఇంత 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 అంటే ఆ భగవంతుడికి ఆ దయ ఎలా కురుస్తుందో మన పట్ల చూడండి అసలానండి. అంటే ఊ అంటే ఆరాని నాలాంటి ముద్దును తీసుకునండి, ఆ గిరిప్రదక్షిణ చేయించి ఆ గురువు చుట్టూ తిప్పుకుని ఆ వాక్యాలన్నీ చెప్పి ఆ అర్థం అవ్వకపోయినా అర్థం అయ్యేటట్టు చేసి నువ్వు దేహం కాదే, నువ్వు మనసు కాదే, నువ్వు ఆత్మస్వరూపమే అని ఆ స్వరూప భావన మనం కలగజేసారు చూడండి, అది చాలండి మన జీవితానికి. అంటే ఇంతవరకు తీసుకొచ్చినోడు ఇక్కడి నుంచి అనుభవంగా ఉంచుతాడు 100% ఉంచుతాడు అన్నమాట. అందుకే గాలి ముక్కులో గాలి పోయినా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టకు, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటే చాలు, ఆయన ఉన్నారు, మనకి ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు. నన్ను ఎప్పుడైనా ఒకవేళ నేను రాంగ్ డైరెక్షన్లో వెళ్తా ఉంటే రైట్ డైరెక్షన్లో వెంటనే పెడతారు, ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళనివ్వరు అనే విశ్వాసంతో అండి మనం ఉంటే సరిపోతుంది అనమాట. ఏమో ఔష చాలా సేపు
ఎక్సలెంట్ అండి, అంతర్ముఖ దృష్టి తీసుకొచ్చారు, సో బ్యూటిఫుల్, సో ట్రూ కదా అండి. అంతే కదా అండి, మీరు అన్నట్టు 100కి 100 పాళ్ళు భగవంతుడు అనేవాడు ఉన్నాడు మనకి, భగవంతుడు తప్ప ఇతరత్ర అక్కర్లేదు. మీరు చెప్పినట్టు నాకు భగవంతుడు తప్ప ఇతరత్ర ఏమి అక్కర్లేదు అనేది మన సంకల్పం దృఢంగా ఉండి నిజంగా మన హృదయపూర్వకంగా అదే గనక కోరుకుంటే
మీరన్నట్టు నూటికి నూరు పాళ్ళు మన జీవితం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు భక్తులు ప్రతి ఒక్కళ్ళు హృదయాన్ని మీరు అన్న చూడండి, పెరికి చూసుకోండి అని. మీకు నిజంగా భగవంతుడు కావాలా, మీకు ఎవరికి వాళ్ళకి తెలుసు. అంటే రామకృష్ణ పరమహంస అనే అంటారు అనేవారు కదా, అంటే దాని గారు చెప్తూ ఉండేవారు కదా, నిన్ను నీళ్ళల్లో నిన్ను ముంచేస్తే నువ్వు ఊపిరి అందకు ఎలా గిదగిదలాడిపోయి నువ్వు ఆ ఊపిరి కోసం నువ్వు ఎలా అయితే తప్పిస్తావో, లేకపోతే ఫిష్ నీళ్ళల్లోంచి తీసేసిన ఫిష్ నీళ్ళల్లో వెళ్ళిపోవాలని ఎలా గిలగిలా కొట్టుకుంటుందో, అలా భగవంతుల్లోనే భగవంతుడే నాకు కావాలి, నాకు ఇతరత్ర అక్కర్లేదు అనే నీ తపన నిజమైతే అసలు ఇప్పుడే ఇక్కడే మనకి మీరన్నట్టు జన్మలతో సంబంధం లేకుండా మనకి వచ్చి తీరుతుందండి.
అవును,
అందుకే అండ్ మీరన్నట్టు వాళ్ళ జీవితం డిఫరెంట్ గా కూడా ఉంటుంది.
అవును,
అంటే వాళ్ళ వాళ్ళ తలంపు, వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవిత విధానం మనకి మన కళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుందండి. అంటే ఆ నిరాడంబరత్వం, నిశ్చలంగా ఉండడం, నిర్మలంగా ఉండడం, వాళ్ళ ప్రవర్తన సాత్వికంగా ఉండడం, ఎక్కడ అంటే గుర్తింపు ఆశించకుండా జీవించడం, అది వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటుందండి. నిజంగా సాధకులు, నిజంగా ట్రూత్ సీకర్స్.
అవునవును,
మీరన్నట్టు మనందరం యావరేజ్ గా ఉండి, అంటే శారదామాత దగ్గరికి చీమలు ఎలా వెళ్ళాయో మనం అందరం చీమల్లాంటి వాళ్ళని నాన్నగారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన అంతా ఆయన అయ్యుండి అంత అంటే అంతటా ఉన్న చైతన్యం ఆయన అయ్యుండి మీ రూపం ధరించి వచ్చి మనం ఉన్న స్థాయికి ఆయన దిగి మనతో వ్యవహరించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే అంటే ఇప్పుడు ట్యాప్లో నీళ్ళు మనకు సరిపోతున్నాయి అనుకోండి, ఒక్కసారి పెద్దగా విడుదల చేయరు కదా ఆంటీ. ఇప్పుడు మగ్గు తీసుకెళ్తే మగ్గు, మనం గ్లాస్ తీసుకెళ్తే గ్లాసు, కప్పు తీసుకెళ్తే కప్పు, మనం ఎంత రిసీవ్ చేసుకోగలమో అంత నింపుతాడు. అలా ఆయన మన స్థాయిని బట్టి, మన చైతన్య స్థాయిని బట్టి, మన వాసన బట్టి, మన కర్మని బట్టి, మన ప్రారంధాన్ని బట్టి, మన మేక్ అంటే వ్యక్తిత్వం, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కదా, సో దానికి అనుగుణంగా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూ ఎవ్రీ పర్సన్ కి పర్సనల్ అటెన్షన్ ఇచ్చి ఎవరికి ఏ పద్ధతిలో సూటబుల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి పైకి తీసుకురావడానికి మామూలు కృషి చేయలేదు శాంత అంటే. అంటే అంటే ఒక జ్ఞానికి నేను చేస్తాననే భావన ఉండదు కాబట్టి అది సహజంగా జరిగింది. కానీ అలా చూసినా కూడా జ్ఞానంలో ఒక ఉత్కృష్టమైన గురువు అంటే మన గురువు మన నాన్నగారు. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి స్థాయి దిగి వచ్చి, ఎంత స్థాయి దిగి వస్తే మనలో కలిసి మాట్లాడారంటే ఆయన
చాలా,
అదే పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో ఎక్కువ సైలెన్స్ లోనే ఉండేవారంట. మనకి కొత్తలో మన నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ మోరీ గెస్ట్ హౌస్ ఏంటి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా అలా గంట గంటన్నర అలా మౌనంలో చాలా కాలం చాలా సేపు ఉండిపోయేవారంటి.
అవును,
అండ్ మౌనం మౌనం కూడా మీరన్నట్టు అంటే అఫ్ కోర్స్ అంటే అంతర్ముఖ జీవితం ఉన్న వాళ్ళకి మౌనం విలువ తెలుస్తుంది.
అవును,
100% అంతర్ముఖ జీవితం ఉన్న వాళ్ళకి మౌనం ఎంత ఉత్తమమో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మౌనంలోనే అసలు మనలో ఏమున్నాయో అంటే ఇది వరకు అంటే ఇది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాన్నగారు ఎప్పుడు చెప్పారు, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి తెలిసి మన శరీరం, మన మనసు, మన పరిసరాలు, మన ఈ జీవితం, మన రూపనామాలు ఇది కదా ప్రస్తుతం ఈ ప్రెజెంట్ లో మనకి ఎవరికైనా కూడా దేంతో తాదాప్యం, మన శరీరం, మన రూపం, మన నామం, మన మన ఫ్యామిలీ లేకపోతే మన ఫ్రెండ్స్ లేకపోతే మన పరిసరాలు, మన వర్క్ వాతావరణం దీనితో మనం ఫెమిలియర్ కదా. అసలు ముందు అంటే అంతర్ముఖం అవ్వాలి అంటే నువ్వు ముందు ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లోంచి మైండ్ని విత్డ్రా చేయవలసిందే. అంటే తాదాప్యం దీంతో వదిలి మనకు అంతర్ముఖ జీవితం కలిగి మీరన్నట్టు ఆ స్వస్థానంలో మనసుని తిప్పి స్వస్థానంలో దాన్ని ఉంచడం అలవాటు చేస్తూ ఉంటే ఆ చైతన్యం తాలూకు అనుభవం మనకి అప్పుడప్పుడు కొంత కలిగి ఆ కంప్లీట్ మనోమౌనం ఎంతో కొంత గడువు మనం అనుభవిస్తే తప్ప అసలు వాసనలు రిలీజ్ చేయడంట అండి భగవంతుడు. ఎందుకంటే అసలు ఉన్నదే మనం అసలు అశాంతితో కొట్టుకుంటూ ఉంటే, అంటే ఉన్న పరిస్థితులతోనే మనం అశాంతిగా ఉంటే, ఉన్న ప్రారంభంతోనే మనం అశాంతిగా ఉండి నిరంతరం మనసు బహిర్ముఖం అయిపోతూ ఉంటే, కొంచెం కూడా మనం శాంతిని అనుభవించకపోతే ఇంకా లోపల ఉన్న వాసనలు రిలీజ్ చేయడానికి అవకాశం ఎక్కడిస్తాం అసలు భగవంతుడికి? అందుకు నువ్వు ప్రాక్టీస్, అందుకు సాధన మీరు అన్నట్టు అంటే అన్ని, అదే భగవాన్ అన్నట్టు అన్నీ వడ్డించిన విస్తరే, అన్ని అనుకూలమైన అనుకూలమైన పరిస్థితులు కాదు అనుకోవడానికి లేదంటే మీరు అన్నట్టు. ఎందుకంటే ఆయన ఆయన చుట్టూ తిరిగే అవకాశం మనకి ఇచ్చారు. ఎంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ అయినా, ఎంత కన్జర్వేటివ్ కమ్యూనిటీ అయినా మనది, ఆయన ఆయన దగ్గరికి వెళ్ళడంలో మనకి ఎప్పుడు ఆటంకం లేదు. ఆయన సబ్జెక్ట్ వినడానికి ఆటంకం లేదు, ఆయనతో సహవాసానికి ఆటంకం లేదు, ఆయన ఇచ్చిన శాంతి అనుభవించడానికి ఆటంకం లేదు. ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకెప్పుడు. అండ్ మెయిన్ అంటే మీరు చెప్పినట్టు భగవంతుడే మన గమ్యం అయి ఉండాలి, భగవంతుడే మన కోరిక అయి ఉండాలి, భగవంతుణ్ణి పొందాలనే ధ్యేయం మాత్రమే ఉండాలి.
అవును,
అది ఉంటే మీరన్నట్టు జీవితం అంటే చక్కబడుతుంది.
అవును,
అంటే స్పిరిచువల్ ఎదుగుదలకి ఏది ఆటంకం కాదు అనేది వాళ్ళకి ప్రాక్టికల్ గా అనుభవం అవుతుందండి.
అవును,
అది ఉదాహరణలతో చెప్పి చూపించారు. మన కళ్ళెదురకుండా భక్తుల్ని చూసాం మనము. ఇంకా మనకి చేయవలసిందంటూ ఏమీ లేదు. మీరు అన్నట్టు ప్రతి తలంపుకి ఒక సబ్జెక్ట్ మాట ఉందండి. ప్రతి తలంపుకి నాన్నగారు సబ్జెక్ట్ అడ్డేశారు మనకి.
అవును,
సో సబ్జెక్ట్ని మీరన్నట్టు ఇంకొక మాట మనం మాట్లాడుకోకూడదు. విమర్శ మీరు అన్నారు చూడండి, అసలు విమర్శకి తావు ఉండదు ఎప్పుడు, నీకు అంతా భగవంతుడే, దృక్కు దృశ్యము కూడా వేరు కాదు, ఆధారంగా ఆయన లేకుండా మనకి దృక్కు లేదు దృశ్యము లేదు. అంటే చైతన్యం లేకుండా జీవుడు జీవుడు లేడు, జీవుడు తాలూకు అనుభవాలు లేవు, జీవుడు తాలూకు ఎక్స్పీరియన్సెసే కాదు, ప్రపంచము లేదు, శరీరం లేదు, రూపం లేదు, నామం లేదు, ప్రపంచం లేదు, అన్నీ దేనికి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు కల్పితం. ఆ కల్పితం అని ఎప్పుడు తెలుస్తుంది? హృదయంలోకి వెళ్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి నీకు వచ్చే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెనక్కి తిరిగి తీసుకెళ్ళు అన్నారు చూడండి. అది అది తప్ప ఇంకా ఏది చేసినా మీరన్నట్టు ఇంకా ఇక్కడ ఏదో మనకి ఈ లక్క పిడకలతో ఆడుకున్నట్టు, లేకపోతే టాయ్స్ వేసుకుని పిల్లల్ని ఏదో కాలక్షేపం చేసినట్టు చేయడం తప్ప.
అంటే ఇంత మంచి అవకాశం మిస్ అయిపోతున్నాం కదా.
అవును, 100% అండి. అంటే ఇంకొకటి, అంటే మీ ఇప్పుడు మీ సత్సంగం విన్నాక నాకు భక్తులకి క్లియర్ గా చెప్దాం అనిపించింది ఏంటంటే, నాతో సహా మనకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సబ్జెక్ట్ ఆచరణ కోసం, కాలక్షేపం కోసం కాదు.
అది
ఇది నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుందండి. సబ్జెక్ట్ ఓకే, వాళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు బాగా చెప్తున్నారు, లేకపోతే అబ్బాయి ఎంత బాగుంటుంది, బాగుంటుంది బాగుంటుంది అని అన్నాం మన నాన్నగారి దగ్గర. ఇన్న 30 ఏళ్ళు అయి బాబోయ్, అద్భుతం 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 అద్భుతమే. లోపలున్న చైతన్యం తాలూకు అద్భుతం ఎందుకు నిరంతరం మనం అందరం అనుభవించలేకపోతున్నాం? ఏమడ్డొస్తోంది మనకి? అంటే నోటితో అద్భుతం అన్నది నిజంగా మనం అద్భుతం ఫీల్ అయితే మనం మనోమౌనం రావాలి కదా.
రావాలి
అంటే మన మన ఎఫర్ట్ లో లోపం ఉంది కదా. సో మనం అదే అనిపిస్తుంది అంటే, మనం బయటికి ఎన్ని మాట్లాడుతున్నాము, నాన్నగారు నాన్నగారు అంటాము, అన్ని నాన్నగారు అంటాము, నిజంగా అన్ని నాన్నగారు అయితే మనకి ఇంకా ఎందుకు ఆందోళన, మనకి ఎందుకు ఇంకా అశాంతి, మనకి ఎందుకు ఇంకా వేవరింగ్ డిస్టర్బెన్స్? ఎవరిని వాళ్ళం మనం పరిశీలించుకుని అనలైజ్ చేసుకుని, అంటే మీరన్నట్టు అంటే కొంత గడువు మనం ఖాళీగా ఉండి ఖాళీగా కూర్చుని అసలు మనకి హృదయంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోవడానికి ఏమిటి కారణాలు? 100 ఉండొచ్చు 1000 ఉండొచ్చు. సో ఈ కారణాలన్నీ దేన్ని బట్టి? వాసనను బట్టి. ఇప్పుడు పై పైన ఉన్న వాసనలోంచే మనం విడుదల అవ్వకపోతే చాలా స్టోరేజ్ లోపల ఉంటుంది. అది ఎప్పుడు విడుదల చేయాలి? ఎప్పుడు ఆ వాసనలన్నీ కాలి మనం స్థిరపడాలి స్వస్థానంలో? అందుకు కాలం వృధా చెయ్యకూడదండి. మీరన్నట్టు ఈ అవకాశము మళ్ళీ రాదు, ఈ పరిస్థితులు మళ్ళీ ఉండకపోవచ్చు, మళ్ళీ మానవ జన్మ రావాలని లేదు. ఆ కాలం చాలా చాలా విలువైంది. ఎందుకంటే మీరన్నట్టు మనకి మనసుతోని ఈ శరీరంతోని ఈ పరిసరాలతోని ఈ తాదాప్యంతో మన జీవితం గడిపేసి బాగుంది బాగుంది అనుకున్నా కూడా సబ్జెక్టు మన అంటే పొరపాటు ఎవరిది, మనదే, మనమే పోస్ట్పోన్ చేస్తున్నాము. ఎందుకంటే కాలేది మనం అనుకుని ఇక్కడిక్కడ కొట్టుకుంటూ అదే ఇప్పుడు క్యాన్సర్ కి, ఇప్పుడు తలకాయ నొప్పికి అంటే బామ్ రాయొచ్చు, క్యాన్సర్ కి ఊరికే పై పైన నూనె రాసి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని ఎలా అనుకోలేమో, అలా ఇన్నర్ లైఫ్ ఈజ్ వెరీ 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 ఎసెన్షియల్ ఆంటీ. మనందరికీ కూడా మీరన్నట్టు ఇన్నర్ లైఫ్ తప్ప మనం వేరే చింతన చేయకూడదు, వేరే మాటలు మాట్లాడుకోకూడదు. ఆ ట్రూత్ రిలేటెడ్ తప్ప మనం ఏది మాట్లాడుకున్నా అది ఇంకా ఇంకా మనల్ని దూరం చేస్తుంది తప్ప దగ్గర చేయదు. మన నోటితో నాన్నగారు అనొచ్చు, అరుణాచలం అనొచ్చు, భగవాన్ అనొచ్చు, కానీ మనము గనక బాహ్యమైన వ్యవహారాలు, బాహ్యమైన పరిస్థితుల గురించి డిస్కషన్స్, దాని గురించి తలంపులు పెట్టుకుంటూ జీవించేస్తే కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, మన స్వస్థానానికి దూరం అయిపోతూ ఉంటాం. మనం ఏం మాట్లాడితే ఏముంది, మన ఈ రోజు మాట్లాడింది రేపు లేదు. అదే ఒక జ్ఞాని. అందుకే జ్ఞాని నాలుక హృదయంలో ఉంటుంది, అజ్ఞాని నాలుక మస్తకంలో ఉంటుందని, మన తలకాయలో ఉంటుందని. హృదయపూర్వకంగా మనకి భగవంతుడే కావాలి. భగవంతుడు ఎందుకు కావాలో కూడా మనం అనుకోవచ్చు అండి. ఎందుకు ఇప్పుడు ఏ మనం సుఖంగా ఉండొచ్చు కదా, భగవంతుడు ఎందుకు కావాలి? భగవంతుడు కాదు, మీరన్నట్టు నేను ఎవరు అంటే భగవంతుడే మన స్వరూపం, నేనే ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి భిన్నంగా వస్తే మిగిలేది అశాంతి తప్ప శాంతి అసలు ప్రసక్తే లేదు. ఒక్క నిజమైన నిజమైన నేనులోనే మొత్తం ఆనందం అంతా ఉంది కాబట్టి, అక్కడ తప్పింకెక్కడ ఆనందం లేదు కాబట్టి, ఏదన్నా ఆనందం మనం పొందుతున్నాం అనుకున్నా కూడా ఆ స్వస్థానంలో ములిగొచ్చిన మొలానే ఆనందం అని కూడా చాలా సార్లు నాన్నగారు చెప్పారు కదా అండి. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ ఇష్టము, అది తిన్నప్పుడు ఆనందం వస్తే గులాబ్ జామున్ నుంచి వస్తుంది, లేకపోతే జిన్ను ముక్కలోంచి ఆనందం వస్తుందని మనం అనుకుంటూ ఉంటాము. అప్పుడు కూడా జరిగేది అంటే బాహ్యంలో ఎక్కడా ఏది లేదు, శాంతి అనేది బాహ్యంగా లేనే లేదు. నువ్వు నీకు ఇష్టం ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు చేసినప్పుడు నీకు మనసు వెళ్ళి ఒక్కసారి హృదయంలో ములిగొస్తున్న వల్ల నీకు శాంతి వస్తుంది కానీ ఆ బయట వస్తువు నుంచి కాదు. ఇది నువ్వు నీకు అండర్స్టాండింగ్ వచ్చేస్తే నువ్వు బాహ్యంగా పాకులాడవు, అంటే డిపెండెంట్ హ్యాపీనెస్ కోసం పాకులాడము. సో ఇండిపెండెంట్ హ్యాపీనెస్ మీరన్నట్టు అంటే లోపలున్న చైతన్యం తాలూకు, అంటే కారణం లేకుండా వచ్చే శాంతి, అకారణంగా వచ్చే ప్రేమ, అకారణంగా వచ్చే శాంతి గనక మనం అప్పుడప్పుడు మనం అనుభవిస్తూ ఉంటే అదే శక్తి శాంతి ఇచ్చి మిగతా అవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ వాసనలు డైల్యూట్ చేసి, అంటే నిజంగా గనక సిన్సియర్ గా గనక ట్రూత్ సీకర్స్ మనం అయ్యి ఆ ట్రూతే మనం పొందాలి, మనకి ఇంకో లక్ష్యం లేదు అని గనక మనం జీవించడం మొదలు పెడుతూ ఉంటే, మీరు అన్నారు కదా అంటే ప్రారంభం మారదు, ఏదున్నా కూడా సిచ్యువేషన్స్ మారదు, ఆ ఇలా జీవించే వాళ్ళకి భగవంతుడు కన్సెషన్ ఇస్తూ ఉంటాడంటి. ఎందుకు? ఎందుకంటే వీళ్ళకి అది తప్పింకేం అక్కర్లేదు కాబట్టి. అంటే అక్కడ అక్కడ భక్తికి డెఫినెట్ గా స్టాండర్డ్ ఉంది ఆ కన్సెషన్. అయితే మనం కన్సెషన్ కోసం మాత్రం మనం ప్రయత్నం ఉండకూడదు. మీరన్నట్టు వాళ్ళ జీవితం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది. ఇప్పుడు తుకారాంకి పుష్పక విమానం రావాలని తుకారాం అనుకోలేదు, అంటే భగవంతుడు మెచ్చి పంపాడు, అది వేరే విషయం, అది బాధ్యం. అది కూడా నాన్నగారు ఏంటంటే ఆ భక్తి పరంగా చెప్పినప్పుడు అది చెప్పారు, కానీ నువ్వు శరీరంతోనే వెళ్తావు, వైకుంఠానికే వెళ్తావు. ఎన్ని రోజులు ఉంటావు నువ్వు వైకుంఠంలో? అంటే శాశ్వతమైన వస్తువు, పర్మనెంట్ వస్తువు ఏదైతే నువ్వో అది నువ్వు పొందకుండా, నువ్వు ఏది చేసినా, ఎన్ని వైభవాలు జరిగిపోయినా, ఎన్ని మిరకల్స్ జరిగిపోయినా కూడా అది కూడా టైం పీరియడ్, అది కూడా టైం బౌండ్, అది కూడా దృశ్యం, అది కూడా డ్రీమ్ స్టఫ్.
అంతే,
అంత పెద్దవే డ్రీమ్ స్టఫ్ అయినప్పుడు ఇంత చిల్లర విషయాల్లో మనం కొట్టుకుంటూ ఉంటే అసలు లేదంటే భక్తులందరూ కూడా అర్థం చేసుకుని ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటేనే ఆయనకి మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆయన అంత బోధ చేసి అంతకాలం మన కోసం కేటాయించినందుకు ఇది మినిమం అండి. మనం ఆ ఇన్నర్ లైఫ్ అనేది పెంపొందింప చేసుకోవడం మనం చేయవలసిన మినిమం మన కర్తవ్యం.
అవునవును అవును.
అండ్ సబ్జెక్ట్ ప్యూర్ సబ్జెక్ట్ ప్రధానం అండి. చాలా ప్యూర్ సబ్జెక్ట్ మీద ఈరోజు ఒక్క మాట కూడా మనకి బహిర్ముఖం తీసుకెళ్ళలేదు, ఒక్కటి కూడా రాలేదు. యా కొంతకాలం అవసరం ఉండొచ్చు, కానీ మీరన్నట్టు భక్తులందరూ కూడా ఎంతో కాలం నుంచి సబ్జెక్ట్ వినడమే కాదు, లోపల శాంతి అనుభవించడమే కాదు, అన్ని రకాలుగా అన్ని అమర్చే ఉంచారు కాబట్టి సబ్జెక్ట్ ముక్క ప్రతి తలంపుకి సబ్జెక్ట్ ముక్కు ఉంది కాబట్టి మనం బాహ్యంగా ఆధారపడవలసిన అవసరం ఇంకా లేదు. ఉన్నదాన్ని మనం పెంపొందింప చేసుకుంటూ వెళ్తే చాలు. ఇది బయట బాహ్యమైన పరిస్థితులు వ్యక్తులతో సంబంధం లేనిది. సో ఈ సత్సంగాన్ని విడిచిపెట్టకుండా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళు బాగా చెబుతున్నారు వీళ్ళు బాగా చెబుతున్నారు దగ్గర స్టక్ అవ్వకుండా ఎవరు చెప్పినా నాన్నగారే చెప్పిస్తున్నారు, వాళ్ళ నుంచి వచ్చేది సబ్జెక్టు, ఆయన చెప్పిందే మనం నెవరేసుకుంటున్నాము, ఈ సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకుని మన మన ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసుకోవాలి. అది చేసుకోకపోతే మనం ఎన్ని విన్నా ఎన్ని చేసినా నిష్ప్రయోజనం. సూర్యుడు లేడా, ఎప్పుడూ ఉన్నాడు. ఇందాక మీరు అన్నట్టు నువ్వు సత్సంగం వింటున్నావా లేకపోతే సినిమాకి వెళ్తుందా, నీ 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 సాధన నిన్ను సత్సంగానికి తీసుకొస్తోందా లేకపోతే సినిమా వైపు మలుస్తోందా. సో నువ్వు సాధన చేస్తూ నువ్వు ఇదే కేంద్రంగా పెట్టుకుని నువ్వు జీవిస్తూ ఉంటే మెల్లమెల్లగా బాహ్యం నుంచి అంతర్ముఖం అయ్యి అంతర్ముఖం అవ్వగా నీ లోపల మీరన్నట్టు అంటే నిజంగా కనుక సాధన ప్రాక్టీస్ చేస్తూ శాంతి కొంత ఎంతో కొంత అనుభవిస్తూ ఉంటే ఆహా అంటే ఇదే కదా నిజం, ఇదే కదా శాంతి అని అనుభవిస్తూ ఉంటే ఏదో వాసన కెలికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనకు అర్థమవుతూ ఉంటుంది, ఓహో ఇంకా మనం స్థిరపడలేదు, ఓహో ఇంకా చాలా ఉంది. సో ఇది వచ్చినప్పుడు మనం అటు ఇటు వేవర్ అవుతున్నాము అంటే ఇంకా మనం స్టాండర్డ్ అవ్వలేదని తెలిసి మళ్ళీ దాన్ని ఫేస్ చేయడానికి మనకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో మనం నలిగినా మళ్ళీ అనాలిసిస్ వచ్చి ఓహో ఇది నిజం కాదు, నిజం కాదు, నిజం అనుకుంటున్నాం. దీనికి వాసన కారణం. ఈ వాసన సన్నగిల్లే వరకు మనం ఓపిక పట్టాలి. అండ్ వాసన కూడా ఊపేస్తుంది అంటారు కదా శాంతి అంటే. ఇప్పుడు ఏదన్నా ఒక వాసన బలీయంగా నీకు ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాసన ఏదన్నా ఉంటే గనక అది నీ తలకాయలోకి వచ్చే వరకు నీకు తెలియదు. నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు శాంతిగా ఉన్నప్పుడు నీకు తెలియదు. ఎప్పుడో మీరు అన్నట్టు పరిస్థితి క్రియేట్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తారు. ఒక సిచ్యువేషనో లేకపోతే ఒక మాటో అనిపించి దాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు అంటే ఒక్కొక్కళ్ళకి అది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, అదే నాకు చాలా పెద్ద విషయం అనిపించవచ్చు. అంటే ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకి అలా ఆ పెద్దగా వచ్చినప్పుడు ఇంకా ఇవ్వబో ఇది మనం తట్టుకోలేమో, ఈ తుఫాను మనం తట్టుకోలేమేమో అనిపించే అంత భయంకరంగా ఉంటుంది. భయపడకండి, నిరుత్సాహపడకండి, తలుపు సందిన పెట్టినట్టు నొక్కినట్టు ఉంటుంది. ఎందుకంటే అది దాన్ని కక్కించాలి ఆయన. దాన్ని బయటికి మనం అంటే ఇష్టంగా పోగు చేసుకున్నవి మనం ఈ రోజు అది వచ్చినప్పుడు అది ఆటంకం అని తెలిసి విడుదలవుదాం అనుకుంటున్నాం కాబట్టి అది వెళ్ళిపోయేటప్పుడు మనల్ని ఊపేసే వెళ్తుంది.
అవునవును.
ఆ ఊపేటప్పుడు ఆంటీ అన్నట్టు శ్వాస పోయిన విశ్వాసం పోకూడదు అన్నట్టు మనం 100% గురువు పట్ల విశ్వాసం పెట్టి ఓహో గురువు గారు నాకు ఇది చూపిస్తున్నారు, ఈ చూపించిన దాంట్లో నుంచి ఆయన నన్ను విడుదల చేస్తాడు, నేను సహనంగా ఉండి సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకుని ఆయన పాదాలను విడిచిపెట్టకుండా అలా పట్టుకుని మనం సాధన దృక్పథంతో ఉండాలి తప్ప బాహ్యంగా వెళ్ళిపోయి మనం దాన్ని మళ్ళీ అది దాన్ని సంఘంలో మనం పెద్ద చేసుకుని అలా అసలు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టుకోవాలండి ఎక్కడికక్కడ.
ఇప్పుడు చెప్పిన మాటకి రాజగారు కృష్ణుడు చెప్పిన మాట చెప్పారన్నమాట. చెప్పారంటే మరి అందరూ భగవత్ స్వరూపులే కదా, మరి కొందరు పట్ల దయ చూపిస్తున్నారు, కొందరు పట్ల ఏమో దండను చూపిస్తున్నారు, అదేంటి అని అడుగుతున్నారు అనమాట. అడిగితే అక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారంటే అజ్ఞాని జ్ఞానం విలువ తెలుసుకోవటానికి సిద్ధంగా లేనప్పుడు జ్ఞానం వైపు దృష్టి సారించడానికి దండన కూడా దయ అవుతుంది అంటున్నారు అనమాట నాన్నగారు.
ఎక్సలెంట్. మీరన్నట్టు భగవంతుడికి ఎక్కడా పక్షపాతం ఉండదు అండి. మనం వండనుకోవచ్చు భగవంతుడికి ఎక్కడా పక్షపాతం ఉండదు. అంటే తల్లి కావాలి నాకు ఆట వద్దు, తల్లి కావాలి నాకు ఆకర్షణలు వద్దు, తల్లి కావాలి నాకు ఈ సృష్టితో పని లేదు, తల్లి కావాలి నాకు నా శరీరము నా మనసుతో సంబంధం లేదు, అలా అంటే అలా అంటే నా మదర్, మదర్ అంటే గురువు అంటే భగవంతుడు అంటే మదర్ అని ఒకే నిర్వచనం చెప్తున్నాను. అంటే ఒక బిడ్డకి అలా ఉంటే తల్లి సహజంగానే చూసే విడిగానే తల్లి అన్ని చూసుకుంటుంది. సో అక్కడ ఎక్కడ లోపం అంటే మనలో లోపం తప్ప భగవంతుడు ఎప్పుడు అందరికీ సమానమే. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడు, అందరికి ఒకేలా ఉదయిస్తాడు, అందరం చూస్తే అదే దృశ్యమే. ఇప్పుడు నీ మనసును బట్టి కొంతమందికి అది బాగుంటుంది, కొంతమందికి అసలు దాన్ని అంటే చూసినా చూడరు. అంటే నీ మనసులో నువ్వు దేంతో అక్కిపోయి ఉన్నావో అది నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ సూర్యుడు వెలుగు నువ్వు గుర్తించకపోవచ్చు. అదే కదా అంటే అసలు ఎంత ఇప్పుడు ప్రతి క్షణము అద్భుతం అనేది చిన్న అంటే అబ్జర్వేషన్ ఉన్న అర్థం అవుతుంది. అంటే మనం అక్కర్లేని మాటలు వదిలేసి మనం క్వైట్ గా ఉండి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మొక్క వచ్చింది, మొక్క సహజంగా ఇప్పుడు విత్తనం నుంచి సహజంగా నీరు సన్లైట్ కి ఒక మొక్క వచ్చింది, ఆ మొక్క మెల్లగా పెరిగి దానికి ప్రొటెక్షన్ ఇస్తాం, మొక్క పెరిగి అది పెద్దదవుతుంది, అది వృక్షం అవుతుంది, వృక్షం కాయిస్తుంది, అది పూలిస్తుంది, కాయిస్తుంది, పండిస్తుంది, ఆ పండు మనం తింటాము. ఈ పెరిగే ప్రక్రియలో కానీ ఈ పండించే ప్రక్రియలో కానీ ఆ పువ్వులు వికసించే ఆనందం కానీ ఇదంతా కూడా చెట్టుకు సంబంధం లేదు, అది సహజంగా జరుగుతూ ఉంటుంది.
అవును,
మరి అది ప్రతిదీ మిరకిల్లే కదా అంటే మనకి అన్నీ కూడా అంటే శరీర బుద్ధి ఎక్కువైపోయే కొలది అంటే సృష్టి అంతా కూడా అద్భుతమే అయినప్పుడు సృష్టికర్త ఇంకా ఎంత అద్భుతం. ఆ సృష్టికర్త ఎవరో కాదు నువ్వు, అంటే నీ లోపలే ఆ నిజమైన నేనుగా నేనున్నాను. నువ్వు చిల్లరగా చిన్నగా నేను ఇది అని అనుకోవడం ఎందుకు? అంటే సముద్రంలో బుడగొచ్చి బుడగ నేను అనుకు, సముద్రం బుడగే సముద్రం నుంచి వచ్చిన చిన్న తుంపరు ఇది నేను అనుకుని ఆ నీరు అస్తిత్వాన్ని ఎలా ఎలా మర్చిపోతుందో. నీరు మనం అనేది మీరన్నట్టు అంటే అది మనం ఒకేసారి అయిపోలేకపోయినా అది మనము అది మనము అని జ్ఞాపకం తెచ్చుకుంటూ అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరన్నట్టు క్విక్కెస్ట్ ప్రాసెస్ అన్నమాట, క్విక్కెస్ట్ ప్రాసెస్. అంటే అసలు భగవాన్ వచ్చిందే అందుకు కదా శాంతి అంటే. అంటే కలియుగము రకరకాలు అసలు భక్తి తగ్గిపోయిన టైము అలా చూసుకున్నా కూడా భగవాన్ ఎక్స్క్లూజివ్ గా అంటే మనకి తిప్పలు లేకుండా అది అంటే పౌడర్ చెరకుండా మీకు జ్ఞానం రావాలని నాన్నగారు ఎలా అన్నారో నీకు సింపులెస్ట్ అండ్ షూరెస్ట్ మార్గం చూపించారు. మనల్ని ఆయన ఫోల్డ్లోకి తీసుకున్నారు, ఫోల్డ్లోకి తీసుకుని మనకు అర్థం కావట్లేదని మన స్థాయికి దిగి మనల్ని మెల్లమెల్లగా మనల్ని మెట్టెక్కిస్తూ మనం పై స్థాయికి తీసుకెళ్తున్నారు. మనలో అశ్రద్ధ లేకుండా చూసుకుంటే మీరన్నట్టు హియర్ అండ్ నవ్ అంటి, హియర్ అండ్ నవ్. సో ఇంక మనం అందరం కూడా అక్కడే ఫోకస్ అయ్యి ఉందామండి అందరం. అవును అవును అవును. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంకేమన్నా? అవును
అది ఇదే ఇంపార్టెంట్ ఆంటీ. మనం ఆత్మ అనగానే మనకి నమ్మకం గమ్మున కలగదు కదా.
అవునండి అవును.
దానికి ఇంకా చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ఆకాశంలో చంద్రుడు ఒక్కడే ఉంటాడు, కానీ ఇద్దరు ఉండరు కదా.
అవును.
ఆకాశంలో చంద్రుడు ఇద్దరు ఉండరు, కానీ నాకు ఇద్దరి కింద ఎందుకు కనిపిస్తున్నారంటే నా కళ్ళకి చత్వారం ఉండటం వల్ల ఇద్దరి కింద కనిపిస్తున్నారు. కానీ తెలుసున్నవాడు చంద్రుడు ఒక్కడే అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మి రెండు కింద కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకటే అనే భావనా బలాన్ని మనం పెంచుకుంటే మన కళ్ళ జబ్బు నయం చేసుకున్న తర్వాత మనకు కూడా ఒకటిగా తెలుస్తుంది.
కరెక్ట్ కరెక్ట్ ఆంటీ కరెక్ట్.
అది అది అక్కడ గురువాక్యం పట్ల నమ్మకం ఉండాలమ్మా అంతే.
అవును,
ఆయన తెలుసు, ఆయన స్వరూపం ఆత్మ అనే ఆయన చెప్పిన వాక్యాన్ని మనకు మనకు తెలియదు నిజంగా ఆత్మ అంటే ఇప్పుడు మాకు చెప్పుకున్నంతగా అనుభవం లేకపోవచ్చు.
అవును,
కానీ ఎప్పుడు అనుభవం అవుతుంది అసలు నమ్మటంలోనే నీకు ఇంకా డౌట్ ఉంటే సందేహాలుంటే అక్కడ డౌట్ వద్దు. నీకు చెప్పింది ఎవరు? గురువు చెప్పారు అంతే. ఆయన చెప్పినప్పుడు నీకు నమ్మటానికే నమ్ము ముందు.
అందుకే ఒక్కొక్కసారి అంటే కొంచెం ఆవేశంగా కూడా చెప్పేవారు. ఒక్కొక్కసారి మీకు న్యూస్ పేపర్లో వచ్చే వార్త పట్ల ఉన్న నమ్మకం భగవంతుడు చెప్పే మాట మీద లేకపోతే మీకు జ్ఞానం ఎలాగా అని.
మరి అంతే కదా మరి అసలు అని అంటే ముందు
అంటే
అసలు హృదయంలో కాబట్టి వెంటనే నీకు దారి చూపిస్తారు రక్షకుడైనా.
అవును అవునండి అవును.
మనం బాహ్య పరిస్థితి రక్షకుడు రక్షకుడు అనుకుంటున్నాం.
రక్షకుడు ఒకటిని సోర్స్ గురించి ట్రూత్ గురించి చెప్తూ ఆయన ఎంత వివరంగా చెప్పారంటి. అంటే ఇప్పుడు నువ్వు పలానా సో అండ్ సో అనుకుంటున్నావు, నువ్వు సో అండ్ సో అనుకుని నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, ఎన్నో శరీరాలు వచ్చినాయి పోయినాయి, ఎన్నో ఇంక లైఫ్ అండ్ డెత్ లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి నువ్వు విడుదల అవ్వడానికి స్కోప్ లేకుండా సైకిల్స్ లో ఉన్నాం మనం. మన కళ్ళు ఎదురకుండా ఎంత మందో శరీరాలు
వెళ్ళిపోయినాయి.
ఏ మన శరీరం ఈరోజు రేపో ఎప్పుడో శరీరం వెళ్ళిపోతుంది. అసలు ఇప్పుడే ఇక్కడే నీ శరీరానికి చావు రాకముందే నీలో ఉన్న అజ్ఞానం నీలో ఉన్న అవివేకంలోంచి నువ్వు విడుదల అవ్వకపోతే చావులేని వస్తువు నేను అనే అవగాహన నీకు అయ్యి దాని తాలూకు అనుభూతి నీకు లేకపోతే మళ్ళీ శరీరం అంటేనే అనారోగ్యం. అంటే శరీరమే రోగం, రోగానికి రోగం రావడంలో ఆశ్చర్యం ఏంటన్నట్టు. ఏ అప్పుడు ఏముందిలే, ఎప్పటికైనా పొందేస్తాం, గురువు దయ ఉంది కదా ఆయన నోట్లో పడ్డాం, ఎప్పటికైనా పొందేస్తాం అనే అశ్రద్ధ ఎందుకు పనికిరాదు అంటే నీకు ఇంకా ఇంకా నువ్వే నీ స్వరూపానికి దూరం చేసుకుంటూ వస్తున్నావు బాహ్యముఖం చేసుకోవడం వల్ల. ఏ మనసుకి బాహ్యం అయిపోవడం సహజం అంటి. అంటే ఆత్మదృష్టిలో ఒకసేపు ఉన్నా కూడా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోవడం జీవుడికి సహజం. ఎందుకు బహుజన్మలుగా ఇది నేను అనుకునే హ్యాబిచ్యువేషన్ అయిపోయి ఉన్నాడు కాబట్టి. దృఢమైన విశ్వాసం ఉంటేనే దాన్ని మనం అక్కడ నిలకడ చెందగలుగుతాం. గురువు మాట పట్ల సజీవమైన విశ్వాసం
ఉండాలి
ఉండాలి. అండ్ మీరన్నట్టు అది తప్ప మనకి ఇంకేది మన ధ్యాసలో ఉండకూడదు.
అవును అవును.
అలా గనక సిన్సియర్ గా చేస్తే మీరన్నట్టు వాళ్ళ జీవితం డిఫరెంట్ గా ఉండి తీరుతుందండి. ఇది ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే. ఇది అనుభవించాలి అంటే ప్రాక్టికల్ గా జీవించవలసిందే. అంటే ఆ డిఫరెన్స్
ఇప్పుడు మనం ఏది విన్నా ఏది చేసినా మన దృఢత్వాన్ని పెంచుకోవటానికి ఇంకా అంతకన్నా ఏది చేసేది
లేదు.
ఒకటికి పది సార్లు వింటాం వల్ల దృఢత్వం పెరగాలి మనకి.
అవును అంటే వినడం కాలక్షేపం అయిపోకూడదు.
అస్సలు అవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు. అలాంటిది వినపోవటమే బెస్ట్.
కరెక్ట్. అవునండి నాన్నగారు అదే మొన్న ఏదో ఇలాగే మీటింగ్ లో అంటున్నారనమాట. అంటే ఊరికే ఉదాహరణ కోసం అంటే మన స్థాయికి దిగాయని చెప్పడం ఏంటంటే చిత్రగుప్తుడు అన్ని చూస్తున్నాడు, మీ డైరీ ఒకటి పెట్టుకున్నాడు, ఎవరి రికార్డ్ ఆడదే. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ ఈ పిల్లలు వీళ్ళు రికార్డులు రాస్తారు కదా, అలా ప్రతి జీవుడికి ఒక చిట్ట ఒక రికార్డు పెట్టుకుని రాసేస్తూ ఉంటాడు. నువ్వు తుమ్మావా, నువ్వు దగ్గావా, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ పని చేసావు, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడావు, నువ్వు బద్దకిస్తున్నావా శ్రద్ధగా ఉన్నావా, నీ బద్ధకానికి కారణం ఏంటి, అలా ప్రతిదీ రాసేస్తాడు. వాడికి సంబంధం లేదు, వాడి డ్యూటీ అది. రాసేసి ఇచ్చేస్తాడు, అక్కడ ఆఫీస్ లో సబ్మిట్ చేసేస్తాడు. ఆఫీస్ లో ఎవరు కూర్చుంటారు? అడ్మినిస్ట్రేటర్ గాడ్. గాడ్కి సమర్పించేస్తాడు. సో నేను నేను నేనని శరీరం నేననే భావంతో నువ్వు నీకు వచ్చిన ప్రతి తలంపు నీకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు చేసిన ప్రతి చర్యకి నువ్వు సమాధానం చెప్పి తీరవలసిందే కర్మ సిద్ధాంతం. ఏ ఇది ఇది అనుభవం లేనివాడు ఎవడు లేడంటే మన అందరూ అనుభవంలో ఉంది ఇది. అయితే ఇది నువ్వు కాదు, అది నువ్వు, ఇది నువ్వు కాదు, అది నువ్వు అని కంఠశోష ఇంకా గురువు గారు. ఎందుకు అంటే మేకా పులి గురించి చెప్పేవారు కదా అంటి, ఇప్పుడు ఒక పులి పులి పిల్ల తప్పిపోయి మేకల్లో కలిసిపోయి వెళ్ళిపోతా ఆ మేకలతో ఉండి 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 ఆ మే 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 అనడం మొదలు పెడితే అప్పుడు ఒకసారి ఎప్పుడు అడవిలో ఇలా నడుస్తూ ఉంటే పులి చూసి ఇదేంటి మేకల్లో కలిసిపోయి ఇది మే అంటుందని చెప్పి ఇలా రా నువ్వేంటి మేమే అంటున్నావు, నువ్వు పులివి నువ్వు గాండ్రించాలి అంటేని ఏం మాట్లాడుతున్నావు, నేను నేను వాళ్ళు ఒకటే అంటా వెళ్ళిపోతా ఉంటే అలా కాదు, దాన్ని లాగి తీసుకెళ్లి ఒక అదే నిశ్చలంగా ఉన్న నీరు ఈ పాండ్ లో దాని మొహం చూపించి చూడు నువ్వు నేను ఒక్కలాగే ఉన్నాము, నువ్వు నేను ఒకటే, ఇది నువ్వు అది నువ్వు కాదు, ఆళ్ళతో జీవించి ఆళ్ళతో ఉండడం వల్ల నీకు అది అలవాటయ్యి అది నువ్వు అనుకుంటున్నావు అది కాదు ఇదే నువ్వు అని చెప్పి కొంత ట్రైనింగ్ ఇచ్చాక అది దాని అప్పుడు దాని నిజస్వరూపం దానికి తెలిసి అది పులిలో ఉండడం మొదలు పెట్టింది అన్నమాట. అలా నాన్నగారు మనకి నువ్వు ఆత్మది, నువ్వు చైతన్యానివి, నువ్వు మనసువి కాదు, నువ్వు శరీరానివి కాదు అని చెప్పడమే కాకుండా నువ్వు శరీరం అయితే శరీరం ఎందుకు చచ్చిపోతుంది, శరీరమే శాశ్వతం అయితే శరీరం ఎందుకు చచ్చిపోతుంది. అయినా అసలు మొన్న ఇప్పుడు మన భక్తులు మన ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా అంటి, నేను అదే అనిపించింది. ఇప్పుడు శరీరం విడిచిపెట్టారు, శరీరం విడిచిపెట్టే లోపల దేహాత్మ బుద్ధిలోంచి విడుదల అవ్వకపోతే మళ్ళీ ఇంకో శరీరం, మళ్ళీ మళ్ళీ దానికి ఒక వ్యవహారం, మళ్ళీ అంటే ఇవన్నీ తిప్పలు తిప్పలు తిప్పలు, అది అవ్వడానికి కలే, అవ్వడానికి అసత్యమే, కానీ నువ్వు దాంతో తాదాప్యం పొందినప్పుడు అదే నిజం, అదే అదే కర్మ, అదే అశాంతి, అదే అన్ని అన్ని దరిద్రాలకి కారణం. అంటే దానిలో లేదు కదా అంటి, లేదు కదా. సో ఇంత అవకాశం ఇచ్చి ఇంత నిన్ను మొత్తుకుని చెప్పి ఆయనకి 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 పార్షాలిటీ ఉందా? ఆయనకి ఎక్కడా పార్షాలిటీ లేదు. వెలుగు అందరికి ఎలా సమానమో అందరిలోని చైతన్యం సమానంగా ఉంది, అందరికీ బోధ సమానంగా చేశారు. అది అంటే నువ్వు నువ్వు అది అది పట్టుకుని నువ్వు ఎదుగుతావా లేకపోతే వదిలేసి నువ్వు కాలం వ్యర్థం చేసుకుంటావా? కొన్ని వ్యర్థం చేసుకుంటే నీకేం మిగులుతుంది? క్షోభ మిగులుతుంది. మళ్ళీ దాంట్లోంచి బయటకు రావడానికి డాక్టర్లు మందులు అంటే ఇది అసలు నిజంగా ఒక ఊబి అంటి, మాయ ఊబి ఈ దేహాత్మ బుద్ధి. మనల్ని ఎక్కడెక్కడ ఎక్కడికెక్కడికి దిగజార్చేస్తుందో అసలు మన ఊహకు అందదు అంటి. అటువంటిది ఇంత అమూల్యమైన అవకాశం, ఇంత అద్భుతమైన అనుగ్రహం. ఏ ఇప్పుడే ఇక్కడే మనం అశ్రద్ధ చెయ్యకూడదు. అండ్ మనం 10 మంది దగ్గర వినవలసిన అవసరం లేదు నాన్నగారి మాట. అసలు రేడియో రావడం నాకు విచిత్రం అంటి, భగవంతుడు ఎంత దయ అంటే ఎంత దయ. నిజంగా నీకు సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ ఉండి నీకు భక్తి ఉండి నువ్వు ఉద్ధరింపబడాలి అంటే జస్ట్ నీకు ఇబ్బందిగా ఉంటే ఒక్క 2 మాటలు వింటే వెంటనే నీకు పరిష్కారం. అంటే ఒకవేళ నీకు ఇన్నర్గా నీకు అంత స్ట్రెంగ్త్ లేకపోయినా మీరేంట అంటే నిజంగా ఫోకస్ అక్కడ ఉంటే నీకు ఇన్నర్గా నీకు గైడెన్స్ వచ్చేస్తుంది, నీకు బాహ్యంగా కూడా అవసరం లేదు. లేదు కొన్ని పరిస్థితుల్లో
గురువాక్యాన్ని వింటా ఉండాలి,
వింటా ఉండాలి. ఎందుకంటే ఆ లోపలున్న వాసనలన్నీ పూర్తిగా మాడి మసయ్యి అంటే ఆ కిరోసిన్ డబ్బాలోంచి కిరోసిన్ తీసేసినా వాసన ఇంకా ఎలా కొడుతూ ఉంటుందో, దాన్ని ఎండబెట్టాలని ఎలా చెప్తారో అలా పూర్తిగా వాసనారహితమయ్యి శేషం లేకుండా వన్నెస్ వచ్చే వరకు గురువు వాక్యం విడిచిపెట్టడానికి లేదు, మననం విడిచిపెట్టడానికి లేదు, అది ప్రయత్నం విడిచిపెట్టడానికి లేదు. అశ్రద్ధ అసలే పనికిరాదు. అండ్ మీరు చెప్పినట్టు ఆ దృఢ విశ్వాసం, ఆయన చెప్పిన మాట నిజం, మిగతా అన్ని అబద్ధం. సో అబద్ధం చుట్టూ మనం తిరగడం ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. మనసు వెళ్తుంది ఎందుకంటే దాని లక్షణం వెళ్ళడం, దాన్ని వెనక్కి తీసుకురావడం మనం చేయవలసిన మన అది తప్ప మనకి వేరే కర్తవ్యం లేదంటే అసలు మనసు వెనక్కి తిరిగి తీసుకురావడం తప్ప మన మనకి అసలు ఇక్కడ పని ఏంటంటే ప్రారంభం ప్రకారం ఏ పని ఉంటే అది జరుగుతుంది. నీ నీ డ్యూటీ నువ్వు ఆశింపు లేకుండా భగవంతుడు ఇచ్చిన పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ నీకు ఇక్కడ మిగిలిన పని ఏముంది? నీ మనసుని నువ్వు అంతర్ముఖం చేసుకోవడం తప్ప
అదే మెయిన్ పని ముఖ్యమైన.
కానీ ఎస్కేప్ వేస్తూ మైండ్ ఎస్కేప్ వేసేస్తూ ఉంటుందండి, అది ఎస్కేప్ అవ్వకుండా అబ్జర్వేషన్ చేసి దాన్ని వెనక్కి తీసుకురావాలి. అందుకే అందరూ అంటే ఈ సత్సంగాన్ని పురస్కరించుకుని
అంటే నాకు నేను చెప్పుకునేది నేను అందరికీ తెలియజేయగలిగింది ఏంటి అంటే, నాన్నగారు ఎప్పుడు అనేవారండి, సైలెన్స్ లో కాసేపు రోజు కనీసం ఒక గంట మీతో మీరు గడిపి లోపల ఏం జరుగుతోంది, నీ మైండ్ వేవర్ ఎందుకు అవుతోంది, నువ్వు నిన్ను బాహ్యంగా ఏది తీసుకొస్తోందో నువ్వు గమనించు. నువ్వు అంటే ఈ శరీరానికి మనసుకి భిన్నంగా నువ్వు ఉండి అబ్జర్వర్ గా అసలు అబ్జర్వ్ చెయ్యి, ఏమొస్తోంది ఎందుకు వస్తోంది అలా చూడడం, మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిన్ను నువ్వు థర్డ్
పర్సన్,
ఎవరికి వస్తుంది అసలు ఇది బ్రహ్మాస్త్రం అంటే, ఎవరికి వస్తుందని చూస్తే నాకు నేనెవరు అనేసరికి అయిపోయింది,
అయిపోయింది ఇంకంటే తలకిందులుగా పడిపోతుంది
పడిపోతుంది. ఈ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఇన్నర్ శాంత్ అందుతూ ఉంటే అంటే అప్పుడు మనసు మెల్లమెల్లగా బహిర్ముఖానికి వెళ్ళకుండా ఓహో ఇక్కడ ఉన్న శాంత్ అక్కడ లేదు, ఈ శాంతి విడిచిపెడితే మనకు అశాంతి వస్తుంది, సో ఈ శాంతిలో మనం కూరుకుపోవాలి అంటే బాహ్యంగా వెళ్ళకూడదు అనేది దానికి సహజంగా మైండ్ కి అలవాటు పడుతుంది.
అవును అవును అవును.
అంటే పచ్చిగడ్డ అలవాటు అయితే ఎండుగడ్డి వైపు ఎలా అయితే దూడలు వెళ్ళవో లోపల ఉన్న శాంతిని అనుభవిస్తూ ఉంటే బాహ్యంగా ఏమీ లేదు, బాహ్యంగా అంతా నాటకము, బాహ్యంగా అంతా కళ, బాహ్యంగా అంతా దృశ్యం మాత్రమే అంటే ఎండమావులు మాత్రమే అనేది దానికి కంప్లీట్ గా అవగాహన అయిపోతుంది. అంటే ఊరికి నోటుతో చెప్పుకోవడం కాదు, అవగాహన అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళడం మానేస్తుంది. అప్పటి వరకు మాత్రం మనం శ్రద్ధగా ఉండవలసిందే. శాంతి చెప్పినట్టు ఆవిడ పేరు శాంతి, లోపల శాంతి ఎలాగో మనందరం కూడా మన స్వస్వరూపం శాంతి కాబట్టి మనం అసలు ముందు మన శాంతిలోంచి మనం బయటకు వచ్చి మన శాంతిలో మనం స్థిరపడితే తప్ప ఎదుటి వాళ్ళకి ఎలా శాంతి ఇవ్వగలం అసలు. సో ముందు మనం సుఖపడదాం, ముందు మనం శాంతిగా ఉండడానికి అలవాటు చేసుకుందాం. అలవాటు చేసుకోవడానికి ఏం చెయ్యాలి, మీరు చెప్పినట్టు 100% భగవంతుడు తప్ప మనకి వేరే ఏమీ అవసరం లేదు, దాంట్లో తప్ప సుఖం లేదు. మనం ఇలా జన్మ జన్మలు తిరిగేస్తున్నాం, దీనిలో ఉన్నది మలినం తప్ప సుఖం గాని శాంతి గాని ఆనందం గాని లేదు. ఉన్న వస్తువు లోపలే ఉంది, బయట ఏమీ లేదు. ఆ లోపల ఉన్న వస్తువు పొందాలి అంటే మలినం పోవాలి, మలినం పోవాలి అంటే సాధన ఇంపార్టెంట్. మీరు అన్నట్టు ఒక్కొక్క తలకాయకు ఒక్కొక్క మార్గం నచ్చచ్చు. ఎవరి మార్గంలో వాళ్ళు సిన్సియర్ గా ప్రయాణం చేస్తూ ఉంటే లోపల ఉన్నది గురువే కాబట్టి నీ ప్రయత్నానికి తగ్గట్టుగా వెంటనే నిన్ను ఉద్ధరింపచేసి నిన్ను ఆయనలో స్థిరపడడానికి రెడీగా ఉంటాడంటండి గురువు. అంటే ఎప్పుడు ఇది ఇటువైపు తిప్పుతుందా వీణి నాలో కలిపేసుకుందామని. సో ఆయన రెడీగా ఉన్నాడు, మన తల తిప్పడం ఒకటే ఆలస్యం. సో ఆ తల తిప్పే పనిలో మన అందరం డెఫినెట్ గా ఉందాం శాంతి అంటే. చాలా నాకు అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే మనం ఇంకా అసలు జీవించాలి, భక్తులందరూ కూడా జీవించాలి. కాలక్షేపం కాదు, ఇంకా చాలా ఏళ్ళు ఆల్రెడీ కాలక్షేపం చేస్తున్నాము, ఇంకా దీనికి కూడా కాలక్షేపం కింద అలవాటు పడకూడదు. ఇది అంతర్ముఖం చెయ్యాలి తప్ప బాహ్యంగా మాటలు కాదు. అంతర్ముఖ దృష్టి లేకపోతే ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళీ సిద్ధం అయిపోతాం ఇక్కడికి. మెరిట్ రావచ్చు ఎంతో కొంత, వెళ్తాం ఏదో లోకానికి వెళ్తాము, కాస్త టైం స్పెండ్ చేస్తాం, మళ్ళీ దింపుతాడు, మళ్ళీ జీరో బ్యాలెన్స్ తో దింపుతాడు.
అసలు మానవ జన్మలో తప్పించంట ఈ లోకంలోకి వెళ్ళినా నీకు ఆత్మవిచారం చేసే అవకాశం లేదంట.
లేదు అవునండి.
స్వామిగారు అనేవారు కదా, నువ్వు మళ్ళీ భూమి మీదకే రావాలి జ్ఞానం పొందటానికి అనేవారు కదా.
అవును అవునండి అవునండి. అదే దేవతా లోకాలు కూడా కాదన్నారు కదండి, ఎందుకంటే అక్కడ కూడా నీ నువ్వు నువ్వు నేను నేను అనుకుని నువ్వు చేసిన మంచి చెడే నరకం స్వర్గం కూడా. మొన్న ఇదే మీటింగ్ లో ఒక మాట అంటున్నారు కదా అంటే, నువ్వు ఇక్కడ ఎలా జీవించావు, నువ్వు ఏం మాట్లాడావు, నువ్వు ఏ పని చేసావు, నువ్వు ఏ ఉద్దేశంతో పనిచేసావు. చచ్చిపోయాక ఏమవుతావు, చచ్చిపోయాక ఏమైపోతావు అనుకోకండి. చచ్చిపోయాక నువ్వు ఇక్కడ ఏదైతే చేసావో అదే అక్కడ వెల్కమ్ ఇస్తుంది నీకు. నిన్ను ఏది ఆహ్వానిస్తుంది, నువ్వు చచ్చిపోగానే శరీరం వెళ్ళిపోగానే మనం యమదూతలో లేకపోతే దేవుళ్ళో లేకపోతే రాక్షసులో లేకపోతే హెల్లో హెవెనో అనుకుంటా ఉంటాం కదా అండి, ఏదో మన శాస్త్రం బట్టో లేకపోతే పెద్దలు చెప్పిన దాన్ని బట్టో. నీ పనులు, నీ మాటలు, నీ తలంపులు, నువ్వు ఎలా అయితే జీవించావో అవే నిన్ను ఆహ్వానిస్తాయి. సో నువ్వేం చేస్తున్నావో చూసుకో. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు అనవసరం, ఎదుటి వాళ్ళు లేరు మీరన్నట్టు అంటే నువ్వే ప్రపంచంగా రిఫ్లెక్ట్ అవుతున్నావు, నువ్వే ఇతరులుగా రిఫ్లెక్ట్ అవుతున్నావు, అంతా నువ్వే అని తెలిస్తే నీకు రెండు లేనప్పుడు విమర్శ లేదు.
అవునవును,
రెండు వచ్చిందంటే మీరన్నట్టు ప్రతి మనిషిని వాళ్ళ రూపను బట్టే వాళ్ళ మాటను బట్టో అంచనా వేసేస్తూ ఉంటాం. అంచనా వస్తుందంటే అసలు నీ స్వరూపం నుంచి నువ్వు దాటితేనే కదా నీకు అంచనా వచ్చేది.
అవునవును,
అంతా అంతా తానై ఉన్నవాడికి ఇతరులు కనపడినప్పుడే కదా అంటే అసలు అదే కదా ట్రూత్. ఆ ట్రూత్ వదిలేసి మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకి సెపరేట్నెస్ ఉన్నంత కాలం దుఃఖం నుంచి విడుదలయ్యే ప్రసక్తే లేదు. సో రెండు కనపడిన స్టేజ్కి మనం ఎదగాలి అంటే మన మనకి మన క్రమశిక్షణ ఉండాలి. మన మాట, మన తలంపు, మన మాట, మన చేత మనం అబ్జర్వేషన్లో ఉండాలి. అండ్ మీరన్నట్టు పొరపాటు జరగచ్చు, ఒక్కొక్కసారి మైండ్ వెళ్ళిపోవచ్చు, గురువు గారు చూసుకుంటారు 100%. కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు సిన్సియర్గా ఉన్నావా లేదా అనేది మాత్రం చూసుకోవాల్సిందే.
అవును,
అంటే అంటే సునాయాసం అవుతుందా అంటే అసలు తలపెట్టుకుంటూ ఉంటేనే తెలుస్తుంది కదా అంటే భగవంతుడు దీన్ని సునాయాసం చేస్తాడు, మన దృష్టి అటు ఉంటే చాలు. అంటే అంటే పూర్తిగా దృష్టి లేకపోయినా అసలు మన జీవితాల్లో మనకి అర్థం అవుతుంది కదా అంటే ఎలా ప్రతి అడుగు చూసుకుంటున్నాడు, ప్రతి అడుగు కాపాడుతున్నాడు. ఎక్కడ అంటే మీరన్నట్టు ఏదన్నా బలహీనతతో మనం ఏదన్నా చిన్న పని చేసినా దాని నుంచి వచ్చే అశాంతి మనకు చూపించి కాదు ఇది పొరపాటు, ఈ మాట పొరపాటు, ఈ ప్రవర్తన మనం నోరు జారకూడదు, మన ప్రవర్తనలో మనం ప్యూర్గా ఉండాలి అనేది ప్రతిక్షణం చూపిస్తాడంటే మనం ఆ దృష్టి అటు ఉండాలి మనకి.
అవునవును,
అవును అవునండి, అవును. అందుకే భగవంతుడికి ఆలస్యం ఉండదా అండి, రెడీ, ఎవర్ రెడీ, ఎవర్ రెడీ. పవిత్రత వచ్చే కొద్ది అర్థం అవుతుంది, ఓహో ఓహో అంతా ఆయనే చేశాడు, అంతా ఆయనే చేశాడు, మనం ఊరికే జస్ట్ ఏదో అనుకున్నాం కానీ ఏది కాదు కదా నాన్నగారు అన్నట్టు నీకు జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇప్పుడు కళలోంచి నువ్వు మెలకువ రాగానే అయ్యి బాబా ఇదంతా కళ, ఇంత దుఃఖం నేను కళలో అనిపించాను, అది నిజం అనుకుని కళలో ఎంత ఏడ్చాను అనుకున్నట్టు నీకొక్కసారి జ్ఞానంలోకి నువ్వు ఉదయింప అదే నువ్వు మేలుకున్నాక ఇన్ని జన్మల క్షోభ, కష్టం, ఇబ్బంది అని నువ్వు ఏదైతే అనుకున్నావో, సాధన పేరు మీద ఏదైతే కష్టం అని నువ్వు అనుకున్నావో, అవన్నీ కూడా దృశ్యం కదా, నేను అనవసరంగా అంటే లేనిది ఉందనుకుని ఇన్ని తిప్పలు పడ్డానా అనేది నీకు అనుభవంలో తెలుస్తుంది అన్నమాట.
అవునవును,
అంటే లేనిది ఉందనుకుని పడ్డ తిప్పలాంటి ఇవి.
అవునవును అవును,
లేనిది లేనట్టుగా మీరన్నట్టు నమ్మేసి విశ్వసించి అక్కడ కూర్చుంటే అయిపోతాం
అంతే.
సో ఇంకా అక్కడే అంటే ఇంకక్కడే అంటారు కదా, నువ్వు గడ్డపార 10 చోట్ల కాదు, ఒక్క చోటే వెయ్యి, ఆ వేసిన చోటే వేస్తూ ఉండు, నీకు నీరు ఊరుతుంది అని.
అవును,
అలా మనందరం సోర్స్ 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 నుంచి తప్పుకోకుండా అక్కడే కేంద్రంగా పెట్టుకుని మనందరం జీవిందామండి. థ్యాంక్ యూ
ఆంటీ.
అవును అవును అవును, అంటే అంటే నాకు బాగా గుర్తు మిమ్మల్ని చూసినప్పుడల్లా, అంటే నేను నాన్నగారిని భక్తుల్ని కూడా ఆయన ప్రతి మాట ప్రతి చర్య కూడా గమనిస్తూ ఉండేదాన్ని. సో మీరు వచ్చినప్పుడు అలా చూసి ఆయన చూపులో ఆనందం తెలిసేదాంటి, అంటే భక్తులందరినీ ఇష్టంగా చాలా ఆప్యాయంగా ఉంటే ఇంకా అపారమైన ప్రేమ కదా అది. అంటే ఎవరన్నా సబ్జెక్ట్ని ఆచరించి జీవిస్తూ ఉంటే ఆయన ఎక్కువసేపు పక్కన కూర్చోపెట్టుకోపోయినా పలకరించకపోయినా వాళ్ళని ఒక్కొక్క అన్న మాటలో ఎంత డెప్త్ ఉండేదో ఎంత లోతు ఉండేదో అర్థమయ్యేది. నీ పేరే శాంతి కదమ్మా, నీ పేరే శాంతి కదమ్మా అని ఒక మీటింగ్ అంతా నాకు గుర్త. అంటే ఒక భార్యకి భర్త శాంతి, భర్తకి భార్య శాంతి, అంటే లైఫ్ పార్ట్నర్ అంటున్నావు కానీ అసలు నీకు నిజమైన స్పౌస్ ఎవరు అంటే నీకు శాంతే నీకు స్పౌస్. ఎందుకంటే అది లేకపోతే నీకు నీ జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏముంది ఇంకా. అంటే మంచోళ్ళు అయితే ఏంటి, చెడ్డోళ్ళు అయితే ఏంటి, మంచోళ్ళు అయితే నేను సుఖపెడతారు, చెడ్డోళ్ళు అయితే నేను కష్టపెడతారు, ఏదైనా కూడా అన్ని నీ అహంకారానికే కదా. నీ లోపల ఉన్న శాంతిని నువ్వు అనుభవించి నువ్వు శాంతిగా ఉంటే అదే కదా అసలు నీ నిజమైన కంపానియన్. నిజమైన నిజమైన ట్రూ ఫ్రెండ్ అంటే అంత లోపలే అంటే నిజంగా చూడండి, మనలో శాంతి ఉందనుకోండి అంటే అంతా ప్రశాంతంగా కనపడుతుంది మనకి. అదే మనం అశాంతిగా ఉంటే బయట పరిసరాలు అన్ని శాంతిగా ఉన్నా మనకి అలజడి ఉంటుంది.
అవును.
సో మన శాంతి చెదరకుండా మనం కాపాడుకుంటూ, అందుకే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయండి, ఆ డ్యూరేషన్ పెంచుకుంటూ ఉండండి, సహనంగా ఉండండి, వీలైనంత అవసరం లేకుండా మాటలు మాట్లాడకండి. ఒక మాట మాట్లాడుతూ ఉంటే నువ్వు అది నీ అంటే నీ ట్రూ అంటే నీ సాధనకి సహకరించడానికి నువ్వు మాట్లాడుతున్నావా, కాలక్షేపం కోసం మాట్లాడుతున్నావా, ఆడంబరం కోసం మాట్లాడుతున్నావా,
అది అది చూసుకోవాలి.
ఎందుకంటే 90% ఆఫ్ ఎనర్జీ మనకి నోటి మాటతో వెళ్ళిపోతుందండి. ఏ తలంపులు ఎనర్జీ, మాట ఒకటి తలంపు ఒకటి, అంటే వ్యర్థమైన తలంపులు వస్తున్నాయా లేకపోతే మనకి ఏమైనా ఉపయోగపడేది వస్తుందా, అంటే మనల్ని సాధనలో మనల్ని ముందుకు తీసుకెళ్లేలా ఉందా మన మైండ్, మనం వెనక్కి దిగజార్చేస్తుందా. దిగజార్చేస్తూ ఉంటే మనకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు కాబట్టి ఏ అంటే ఏదో ఒకటి పట్టుకుని మనం అంటే ఏకచింతన, అంటే మనసుని హార్ట్ లో పెట్టి మనం ఉంచలేకపోతే దానికి ఏదో ఒక ఏకచింతన చేయడం అలవాటు. అంటే ఒకే తలంపు, భగవాన్ యాక్చువల్గా జ్ఞాన మార్గం ఫాలో అయ్యే వాళ్ళకి నేను 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 అనేది ఆ ఐ, ఇంకా దీనికి మించిన మంత్రం లేదని చెప్పేవారంటి.
అవును,
ఐ ఐ పోనీ అది కాదు, నీకు రాముడు అంటే నీకు రాముడు అంటే ఇష్టం లేకపోతే శివుడు అంటే ఇష్టం పోనీ, ఆ నామం పట్టుకుని ఈ తలంపుల గజిబిజి నుంచి ముందు మనం రిలీజ్ అయిపోవాలండి. అంటే ఇప్పుడు బురద ఎక్కువ ఉందనుకోండి అంటే మనకి ఇంకా లోపల ఉన్నది, అంటే ఇప్పుడు మబ్బు అంటే బాగా థిక్ మేఘం సూర్యుడిని కప్పేసింది అనుకోండి, వెనకాల సూర్యుడు ఉన్నాడు 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 అన్నా కూడా సూర్యుడు తాలూకు వీళ్ళకి ఎప్పుడైతే ఆ కాంతి ఆ శాంతి అందలేదో ఆ మేఘంతోనే తాదాప్యం ఉంటుంది, అంటే అలా మనసుతోనే తాదాప్యం ఉంటుంది. అలాంటప్పుడు కూడా విశ్వాసం చెదరకుండా వెలుగు వెనకాల ఉంది, హృదయంలో వెలుగు ఉంది, హృదయంలో శాంతి ఉంది, హృదయంలో ఆనందం ఉంది, ఈ మబ్బు తప్పుకుంటే ఉన్నదే అది అని దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని ఛేదించి 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 ఉన్న చోట ఉండడం ప్రాక్టీస్ చేయవలసిందే అంటే.
ఇక్కడ అవసరమైనప్పుడు గురువుని ప్రార్థిస్తే వెంటనే మనకు అందిస్తారు కదా.
అవును, ఎది కూడా కరెక్ట్ అంటే ప్రేయర్ అంటే భగవంత భగవాన్ గారు నాన్నగారు నాకు ఇది సాధ్యం కావటం లేదు, ఈ పరిస్థితి నుంచి నేను విడుదల అవ్వలేకపోతున్నాను, లేకపోతే నా మనసు నన్ను బాధ పెట్టొస్తోంది, ఈ బాధ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, లేకపోతే ఈ గందరగోళాన్ని నువ్వు తొలగించు తండ్రి అని ఒక ప్రేయర్, చిన్న సిన్సియర్ ప్రేయర్ అండి. నిజమే మీరు అన్నట్టు విత్ ఇన్ నో టైం ఆన్సర్ వచ్చేస్తుంది, సొల్యూషన్ వచ్చేస్తుంది. అవును, అంటే మనకి విచారణ వస్తుంది లేకపోతే ఆయన దయ హార్ట్ లో తెలుస్తుంది, ఏదో ఒకటి వెంటనే మనకి స్పాంట్ అంటే ఎందుకంటే ఆయన నాన్నగారు కూడా అంటారు కదా అంటే నీ ఇంద్రియాల కన్నా నీ మనసు కన్నా నీ బుద్ధి కన్నా నీ చైతన్యం అతి దగ్గరగా ఉంది, ఎంతో దూరం ఉంది అని అనుకునేది అతి సన్నిహితమైంది కూడా అదే. అంటే నీ దూరం కేవలం తలంపు తీసుకొచ్చింది నీ దూరాన్ని. అందుకే అంటే మనం
కూడా తెలుసు, ఎలా తెలుసు, బయట విషయాలు ప్రార్థించేస్తున్నాం కదా.
అవును అవును,
బయట విషయాలకి ప్రార్థించవలసిన అవసరం లేదు, అది ఆల్రెడీ
అవును. అది ఈ దోషాలు కదా అంటే మల దోషం, ఆవరణ దోషం, విక్షేప దోషం, ఇవన్నీ అంటే చాలా రబ్బిష్ అంటే ఇదంతా, అంటే అందులో ఉంటే మనకి ఇంకా డ్రైన్ లోంచి విడుదల అవ్వడానికి కష్టం అనిపిస్తుంది. మీరన్నట్టు భగవంతుడి మాట పట్ల సజీవమైన విశ్వాసం పెట్టుకుని మన గమ్యం అదిగానే పెట్టుకుని మిగతా ఏదొచ్చినా కూడా ఇది నా గమ్యం కాదు, దీంతో నాకు పని లేదు,
అంతే అంతే.
ఇప్పుడు మీరన్నీ నాకు ఏ సినిమాకో వెళ్ళిపోవాలను, లేకపోతే ఏ కొట్లోనో వెళ్ళిపడిపోవాలని ఉంది, లేకపోతే వాళ్ళు ఏ పెట్టుకున్నా ఇలా కూడా నాకు పెట్టుకోవాలనుంది, నా గమ్యం ఏంటి, నేను ఈ శరీరం భగవంతుడు నాకు దేనికోసం ఇచ్చాడు, దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానా, అక్కర్లేని వాటికి నేను దీన్ని ఉపయోగించుకుంటున్నానా. సో మన శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని, ఆత్మ అంటే ట్రూత్ ని తెలుసుకోవడానికి మనం దాన్ని ఇన్స్ట్రుమెంట్లు గా వాడుకోవాలి తప్ప
అది
వేరే రకంగా దాన్ని వాడకూడదు. అంటే ఇవి కూడా మంచిదే ఎప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుని పొందినప్పుడు. ఇవన్నీ మనకి సహకరిస్తాయి ఎప్పుడు నువ్వు దాన్ని ట్రూత్ పొందడానికి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటే. మీరండి ఇప్పుడు లైట్ 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 ను ఆధారంగా చేసుకుని మనం పంట పండించుకుంటామా పేకాటాడతామా అనేది మన చేతిలో ఉంది.
అంతే అంతే.
సో మన చైతన్యం పంట పండించుకుందామా మనం అజ్ఞానంలో కూరుకుని ఇంకా ఇలా జన్మలు జన్మలు ఎత్తుదామా? ఆ చాయిస్ భగవంతుడు అందరికీ ఇచ్చాడు, అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి.
అంతే అంతే. అయినా ఇప్పుడు గురువు మనకి భూమి మీదకి వచ్చి ఎంత లోపల ఖాళీ చెయ్యకపోతే ఈ రోజు నీ మాట మాట్లాడుకోగలుగుతున్నావు?
అవును ఆంటీ అవును.
అంత ఖాళీ చేసిన తర్వాత ఇంకా మన పని లేదు. ఏదైతే మనం అయ్యున్నామో దాని మీద హృదయపూర్వకంగా పెట్టుకోని అది రోజుకి ఒకసారి పెడతావా రెండుసార్లు పెడతావా అది మంచిది. పెట్టినప్పుడు మాత్రం సందేహం లేకుండా సంశయం లేకుండా హృదయపూర్వకంగా అది నిజమని నమ్మాలి. అది
అంటే మీరు అన్నట్టు ఈజియెస్ట్ వే అంటే అంటే మనకి ఎగ్జామ్ పేపరు ఎంత సులభంగా క్లియర్ చేసుకోవచ్చు చెప్పేసి వెళ్ళారు. అది సునాయాసంగా మనం క్లియర్ చేసుకుని వెళ్ళిపోవడమే పని.
అంతే అంతే తేలికుండా దాని గారు అనేవారు కదా గమ్మి ఎంత సుఖంగా ఉంటుందో మార్గం కూడా అంత సుఖంగా ఉండాలమ్మా.
అవును అవును. అందుకే అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ యోగా అన్నట్టు నీకు సబ్జెక్ట్ అర్థమైతే నీకు ఇలాగ కుప్ప నొప్పి చేసుకోకర్లేదు. అవునంటీ అవును అవును. థ్యాంక్ యూ సో మచ్ శాంతి ఆంటీ. ఐ థింక్ నేను నేను ఫుల్ స్టాప్. మీరు ఏమైనా చెప్తే రెండు మాటలు చెప్పి ముగించండి ఆంటీ. మీరు ఏమన్నా చెప్తే రెండు మాటలు చెప్పేసి ముగించండి.
నువ్వు చెప్పి
సరిపోతుంది అంటే అంతర్ముఖ జీవితం ఎవరు విడిచిపెట్టకుండా అక్కడే అంటే మనకి స్వస్థానం అందరికీ తెలియకపోచిపోని కొత్త వాళ్ళు పోయి నాన్నగారు మేము దర్శించలేదండి మీరందరూ వెళ్ళినట్టు మేము వెళ్ళలేదు అని పాపం కొంతమంది అప్పుడప్పుడు ఫోన్లు చేస్తున్నారు సార్. అంటే నేను వాళ్ళకి కూడా అదే చెప్తాను అది పర్వాలేదండి ఎందుకంటే సబ్జెక్ట్ అందిందంటేనే ఆయన దయ లేకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన దయ లేకుండా మనం ఆయన సబ్జెక్ట్ వింటలేదు ఆయన శరీరం ఉండడం ఉండకపోవడంతో సంబంధం లేదు. మీ హార్ట్ లో మీరు సిన్సియర్ గా ఉంటే అందరికి సమానంగా సహాయం అందుతుంది. మనం చూసామో చూడలేదుతో సంబంధం లేదు. ఆయన ఫోన్లోకి వచ్చామంటేనే ఆయన సబ్జెక్ట్ వింటున్నామంటేనే ఆయన అనుగ్రహంతో చేస్తున్నాం కాబట్టి ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఈ మాటలు మన నాన్నగారు చెప్పినయే మనం నెవరేసుకుంటూ మన సాధనకు ఉపయోగపడేలాగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఎందుకు అంటే బాహ్య దృష్టి సహజంగా వెళ్ళిపోతుంది కాబట్టి అంతర్ముఖం చేయడం మనకి కొత్త కాబట్టి అలవాటు పడే వరకు కొంత కృషి చేస్తూ ఉంటే ఒక్కసారి లోపలున్న శాంతిని అది అనుభవించడం మొదలు పెట్టాక అది సహజంగా లోపలికి జారుకుంటుంది. ఈ క్రమంలో వరి అక్కర్లేదు. అయ్యో మనకి వీళ్ళు మనకన్నా ఎక్కువ అనుకోవాల్సిన అవసరం అసలే లేదు ఎందుకంటే ఎవరు ఎవరికి ఎక్కువ తక్కువ కాదు. ఈ చైతన్యానికి చైతన్యం అందరి హృదయంలో సమానంగా ఉంది అందరి పట్ల అనుగ్రహం సమానంగా ఉంది.
అవును
అది తెలియడం తెలియకపోవడం ఆ తెలియకపోవడం తెలియచేశారు నాన్నగారు మనకి ఒకప్పుడు తెలియదు తెలియచేశారు. ఇప్పుడు ఏదన్నా లోపం ఉంటే మన కృషిలో లోపం ఉంది అది సర్దుకుంటే సరిపోతుంది
సరిపోతుంది
సరిపోతుంది. అండ్ కరెక్ట్ గా సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడం అంటే మన మనసు వాంఛల్లోంచి అంటే ఇది చెప్పేవారు కదా అంటే నీ మనసు కోరిక రహితం అయితే నీకు అసలు ముక్తి కూడా నువ్వు ప్రత్యేకం కోరుకోవక్కర్లేదు. ఇప్పుడు మనసుకి ఏ వాంఛ లేదనుకోండి అంటే నాకు ఏ కోరిక ఏ ఆశింపు లేదనుకోండి అంటే మనసు అశాంతికి అసలు ఇంకా దుఃఖానికి అసలు దుఃఖానికి కాస్ ఏముంది?
అవును
ఇప్పుడు అది కావాలి ఇది కావాలనుకుని అది దక్కలేదనుకోండి బెంగ వస్తుంది. నీకు అసలు కోరికే లేదనుకో నీకు అసలు ఈజీ కదా. సో కోరికారహితం అవ్వు. ఏదైనా కోరిక వస్తుంటే అసలు నీకు అవసరమా ఇది? నీ నీ ప్రారంభంలో ఉన్నది ఎలాగూ ప్రీ డిటర్మిండ్ ఏది రావాలో అది వస్తుంది. ఏ భగవంతుడికి నీకన్నా భగవంతుడికి నీకేది మంచో తెలుసు.
ఆయన నీకు ఇచ్చిన దాంతో నువ్వు సంతృప్తిగా ఉండు, సంతృప్తిగా ఉండి ఆయన ఆయన పట్ల ధ్యాస విడిచిపెట్టకుండా నువ్వు జీవిస్తూ ఉంటే శాంతి సహజం అయిపోతుంది నీ జీవితంలో. ఆ శాంతిని నువ్వు అనుభవిస్తూ ఉంటే నీకు ఇంకా ఇంకా పురోగతి చూపిస్తాడు ఆయన. సింపుల్, అది మనం కాంప్లికేట్ చేసుకోక్కర్లేదు. మన లోపల ఉన్న బలహీనతలు విడిచిపెట్టడం, ఇక్కడ చేయవలసిందల్లా బలహీనతని విడిచిపెట్టడం. లేదు నాకు బలహీనతే పాయసం కింద, నేను దీన్ని విడిచిపెట్టను అంటే మనం ఎన్ని విన్నా ఒకటే ఇంకా. అయితే ఒకటంటి మీరన్నట్టు ట్రూత్ గురించి మనం మననం చేస్తూ ఉంటే, ట్రూత్ ధ్యాసలో మనం ఉంటూ ఉంటే బలము ధైర్యము శక్తి ఆ ఫియర్లెస్నెస్ వస్తుంది. ఎందుకంటే నిజమైన సంపద హృదయ సంపద అంటే, నీకు బాహ్యంగా ఎన్ని సంపదలు ఉన్నా కూడా నీకు నిర్భయ స్థితి రాదు.
రాదు,
ఒక్క లోపలున్న స్ట్రెంగ్త్ కే నీకు ఫియర్లెస్నెస్ వరీలెస్నెస్ వస్తుంది.
అవునవును,
ఎవరికి? ట్రూ సాధకుడికి. ఎందుకంటే వాడికి నిజంగా బాహ్యంగా ఏమీ అక్కర్లేదు, భగవంతుడు ఇచ్చింది ప్రసాద బుద్ధి కింద తీసుకుంటాడు. ఆ ప్రసాద బుద్ధి కింద తీసుకున్నది భగవంతుడు నీ హృదయంలో ఉన్న ట్రెషర్ ని పెంచుతూ వెళ్తాడు. అంటే నీ అంటే మెరిట్, అంటే మెరిట్ అదే అంటే నువ్వు పుణ్యం కోసం చేసిన ప్రతి పని, అంటే నేను ఈ సరే అంటే నీ స్వార్థం కోసం నువ్వు చేసిన ప్రతి పని, అంటే ఈ దేహాత్మ బుద్ధి నేను అనుకుని ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఇప్పుడు అసలు సగం పూజలు అయ్యే కదా అంటి. ఇప్పుడు మనం చేసే పూజలు, మనం పెట్టే దండాలు, మనం పెట్టే మొక్కులు, ఇది కలిసి వస్తే ఇచ్చేస్తాను, ఇది కలిసి వస్తే ఇచ్చేస్తాను, అంటే ఎవరికి కలిసి రావాలి అంటే నీకు ఒక తలంపు వస్తే నీకు దేహమే కేంద్రం. నువ్వు దేహమే కేంద్రం కింద పెట్టుకుని దేహాభివృద్ధి కోసమే నీ జీవితం జీవిస్తూ, దేహము దేహం చుట్టూ మనుషుల కోసమే నువ్వు బతుకుతూ, వాళ్లే నిజం అనుకుని వాళ్ళ శ్రేయస్సు నీ శ్రేయస్సు. శ్రేయస్సు అంటే అంటే బాడీ బాగుండాలి, బాడీ అనారోగ్యం రాకూడదు, ఆ సర్వసంపదలు ఉండాలి, మన పుత్రులు పౌత్రులు ఆ తర్వాత మనవలు అందరూ అభివృద్ధిలోకి వచ్చేయాలి. అంటే దేన్ని బేస్ అయ్యి ఇవన్నీ? దేన్ని బేస్ అయ్యి అంటే శరీరాన్ని బేస్ చేసుకుని, దేహాన్ని బేస్ చేసుకుని. అందుకు ఇంకా చావు వచ్చేసరికి విపరీతమైన కంగారు, భయం. ఎందుకు? మరి వీళ్ళందరూ ఏమైపోతారు, నేనేమైపోతాను? అంటే ఎక్కడున్నాం మనం అండ్ మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ ఏంటి? సో మనం భక్తి పేరు మీద, సాధన పేరు మీద, సబ్జెక్ట్ వినడం పేరు మీద మనం ఏం చేస్తున్నాము? మనం రివర్స్ వెళ్తున్నామా లేకపోతే ప్రపంచం పరిగెడుతున్నామా?
చూసుకోవాలి
ఇది, ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే శాంత. మీరన్నట్టు మన నాన్నగారి దగ్గరికి మనం కాలక్షేపం కోసం వెళ్ళామా, లేకపోతే మన సంసారం సుఖంగా ఉండడం కోసం వెళ్ళామా, చదువు బాగా రావడం కోసం వెళ్ళామా? నిజమే, అందరం దానికోసమే బిగిన్ అయ్యాము. కానీ అవి నెరవేర్చి, అవి సెట్ చేసి మీరన్నట్టు అంటే మరీ అంటే పరిస్థితులు తట్టుకునేలా పెట్టి మనల్ని మెల్లమెల్లగా స్ట్రెంగ్త్ పెంచి ఆ ప్రారంభాన్ని మనం ఈజీగా అంటే కర్త మనం కాదు, ఈశ్వరుడు పంపుతున్నాడు, అది మన మంచి కోసం పంపుతున్నాడు, మనం దాన్ని అంటే ఇష్టంగా ఫేస్ చేసేస్తే దీని నుంచి మనం దాటేస్తాము అని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనసును మచ్చిగ చేసుకుని మంచి చేసుకుని మీరన్నట్టు అప్పుడు దాన్ని అసలు దాన్ని కదపాలంటే అది అసలు నీకు అసలు అస్తిత్వం ఉందా లేదా అనేది మీరు అసలు ముళ్ళంత చింతాకంత దాన్ని కదుపుతున్నారా? ఈ దేహాత్మ బుద్ధిని, ఈ నేననేవాడు అసలు ఉన్నాడా లేదా అని ఎప్పుడన్నా దాన్ని అనుమానించారా? భగవంతుడు ఉన్నాడా లేదా అని అనుమానం వస్తుంది, కానీ నువ్వున్నావు, నేను అసలు ఎంత నిజం, నువ్వెవరు అని దాన్ని ఎవరు ఒక్కసారి కూడా ఎందుకు అనుమానించట్లేదు? లేనిది ఉందనుకుని నువ్వు బలపడిపోయి దాన్ని కొంచెం కూడా కదపకుండా నువ్వు ఎన్ని చేసినా నీకు అంతర్ముఖం ఎలా వస్తుంది? లేదాంటి, భక్తులందరూ కూడా అంటే నిజంగా గనక మనకి నాన్నగారి పట్ల విశ్వాసము, ఆయన పట్ల ఆ గ్రాటిట్యూడ్ ఉంటే, అంటే ఎవరి కోసం అంటే ఇది మళ్ళీ మన కోసమే కదా, మన సుఖం కోసం, మన శాంతి కోసం. ఆయనకేం కావాలి ఇప్పుడు? ఎవరి సుఖం కోసం ఇది? మనకి ఎందుకు చెప్పారు ఆయన? మనల్ని సుఖపెట్టాలని,
మన స్వస్వరూపానికి తీసుకెళ్ళకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే కర్మ, ఇదే ఇదే మలినం, ఇదే ఏడుపు, ఇదే కన్నీరు, ఇదే దుఃఖం, అశాంతి, ఇవన్నిటి నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఒక మంచి మాట చెప్పినప్పుడు అది ఆధారంగా చేసుకుని జీవించకుండ ఇక్కడే ఇక్కడే కొట్టుకుంటాను అంటే ఎవరి పొరపాటు అది? లేదంటే ఇంకా సబ్జెక్ట్ ప్రధానంగా పెట్టుకుని ఏదైనా డౌట్ ఉంటే ఒక 10 నిమిషాలు మళ్ళీ సబ్జెక్ట్ పెట్టుకుని విని దాన్ని కేంద్రంగా పెట్టుకుని బాహ్యమైన వ్యవహారాలు, బాహ్యమైన మలినం, బాహ్యమైన కోరికలు, బాహ్యమైన వాంఛలు ఇవన్నీ ముందు మనం కట్ చేసుకోవాలండి.
అవును అవును.
అంటే అటు అటు దృష్టి పెడుతూ ఇటు ఉన్న వాటి మీద వ్యామోహం వదులుకుంటూ వెళితే అంటే ఉభయతారకం కింద ఉంటుందన్నమాట. లేకపోతే కన్ఫ్యూషన్ మిగులుతుందండి. ఎందుకంటే ఎందుకు శాంతి రావట్లేదు, ఇన్నేళ్ళ నుంచి ఈ మార్గంలో ఉన్న శాంతి రావట్లేదు అంటే కరెక్ట్ గా అవగాహన ఉంటే శాంతి వస్తుంది, కరెక్ట్ గా అవగాహన లేకపోతే కన్ఫ్యూషన్ వస్తుంది. అండ్ ఎంత అత్తిపండు ఒలిసినట్టు ఒలిసి మనకి అది బాగా డైజెస్టిబుల్ అంటే బాగా జీర్ణమయ్యే స్టేజ్ లో మనకి తినిపించారండి సబ్జెక్ట్ ని.
అవును అవును.
అంటే మనకు అరగదని చెప్పి మన స్థాయికి తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ని కొంచెం విడదీసి విడదీసి వివరించి 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 ఉదాహరణలతో మన ఇంట్లో ఉదాహరణలు మన ఇంట్లో సందర్భాలు మాట్లాడి మరీ వివరంగా మనకి చెప్పుకొచ్చారండి. ఏ ఇంతకు మించి మనకి జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇంకా బెస్ట్ ఇచ్చేసాడు భగవంతుడు మనకి. ఇంకా మనం దాన్ని పుష్టిగా అవ్వాలి, స్పిరిచువల్ గా మనందరం పుష్టిగా అయిపోవాలి. అప్పుడే ఆయన ఆయన గౌరవం ఇచ్చినట్టు. అవునండి అవునండి. అదే అంటే నిజంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నట్టు మెలకు వచ్చాక ఇదంతా కల కదా అని ఎలా తెలిసిందో, అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఓహో అంతా ఈశ్వరుడే చేశాడు, ఇందులో అసలు మన ప్రమేయము లేదు, మనకు అస్తిత్వము లేదు, ఎన్నో ఊహించుకున్నాం ఎన్నో చేశాం అనేది అనుభవపూర్వకంగా అర్థమైపోతుందండి. అప్పటి వరకు ఊరికే జస్ట్ ఏదో ఇంకా పేపర్ నల్ల కొంచెం ఊరికే పిచ్చి గీతలన్నా గిగి మార్కులు వేస్తానన్నట్టు ఏదో నేను ఉన్నాను అని అనుకుంటున్నావు కాబట్టి ఏదో ఒకటి చెయ్యి, ఎందుకంటే ఏదో ఒకటి చేయకుండా నువ్వు ఉండలేవు, ఆ చేసేదేదో నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు అంతే
అంతే అంతే.
అలాగే అండి. థ్యాంక్ యూ. ఓకే. ఓం శ్రీనారాయణ పరమాత్మనే నమః.